ఇప్పుడు మీకోసం నగేష్ పంచాగ్నుల గారి మన దేశం మన రాజ్యం కార్యక్రమం April 21, 2017 నాటి ఎపిసోడ్ మన ప్రసారం.
Hi everyone, this is your playback singer Bhargavi Pillai and you're listening to Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
ఈరోజు April 21, 2017 శుక్రవారం భారత కాలమానం ప్రకారం 9:30 రాత్రి పూట ఈ షో లైవ్ లో ప్రసారం అవుతోంది. ఈ షోలో టెలిఫోన్ ద్వారా పాల్గొనదలిచిన శ్రోతలు 1-484-364-3471 నంబర్ కానీ లేదా మైండ్ మీడియా స్కైప్ అకౌంట్ ద్వారా కానీ కనెక్ట్ కావచ్చు. ఈ కార్యక్రమంలో ప్రముఖంగా మనము సమకాలీన రాజకీయ పరిస్థితులు, వాటి మీద జాతీయవాద దృక్పథంతో విశ్లేషణ కార్యక్రమాన్ని గత 4 వారాలుగా నిర్వహిస్తూ ఉన్నాము. ఇది ఈ సిరీస్లో 9వ షో జరుగుతోంది. ఈ ఆర్కైవ్స్ అన్నీ కూడా mindmedia.com వెబ్సైట్లో కానీ, ఆజాద్ హింద్ ఫౌజ్ మన దేశం మన రాజ్యం ఫేస్బుక్ అకౌంట్లలో కానీ ఆర్కైవ్స్ను తిరిగి శ్రోతలు వినవచ్చును. ఈరోజు కొన్ని ముఖ్యమైన విశేషాల గురించి జాతీయవాద దృక్పథంతో మన వ్యూస్ను మనం పంచుకుందాం. ముఖ్యంగా గత 4 రోజుల్లో జరిగిన కొన్ని పరిణామాలను ఇవాళ ప్రథమార్థంలో మనం కన్సిడర్ చేసి షో ద్వితీయ అర్థానికి నాకు నిన్న మొన్న ఈ 2 రోజుల్లో ఒక యూనివర్సిటీ పిహెచ్డి రిపోర్ట్ ఒకటి నా చేతికి వచ్చింది. ఆ రిపోర్ట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నది. ఇంట్రెస్టింగ్గా అంటే ఒక ఇది పిహెచ్డి అవార్డు అయింది కాబట్టి దీని మీద మనం ఎక్కువగా కామెంట్ చేయడానికి ఏమి ఉండదు, కానీ దాంట్లో తీసుకున్న రిప్రజెంటేషన్స్ కానీ ఒపీనియన్స్ కానీ ఆ స్కాలర్ యొక్క ఒపీనియన్స్ కాస్త ప్రశ్నార్థకంగా అనిపించాయి భారత జాతీయవాద దృక్పథంలో. తర్వాత తను ఇచ్చిన రెఫరెన్సెస్ అన్నీ కూడా చూశాను. మరి రెఫరెన్సెస్ ఎలా వచ్చాయి, అప్రూవ్ అయ్యాయి అన్న దానికన్నా ఇది ఒక పర్సనల్ వ్యూగా, మోర్ దాన్ స్టాండర్డ్ ఒపీనియన్, ఒక పర్సనల్ వ్యూగా నాకు కనపడింది. దాని మీద ఆ రిపోర్ట్ మీద ఆఖరి 30 నిమిషాల షోలో కాస్త మనం విశ్లేషణాత్మకంగా జాతీయవాద దృక్పథంలో దాని గురించి ఆలోచిద్దాం. ఆ రిపోర్ట్ యొక్క టాపిక్ అండి అంబేద్కర్ క్రిటిక్ ఆఫ్ ద ఇండియన్ సోషల్ సిస్టమ్. దాని మీద ఒక రిపోర్ట్, ఒక పిహెచ్డి థీసిస్, దానిలో ఉన్న టాపిక్స్ కొన్ని డిస్కస్ చేద్దాం మనం. అవి జాతీయవాద దృక్పథంతో ఎంతవరకు సరిపోతున్నాయి, సమతూగుతున్నాయి, ఎంతవరకు దాని నుంచి దూరంగా వెళ్తున్నాయి, ఒక విధంగా చెప్పాలి అంటే డెట్రిమెంటల్గా కూడా ఉన్నాయా, ఈ యొక్క ఆథర్ యొక్క వ్యూస్, వాటి మీద ఒక చిన్న బుక్ రిపోర్ట్ లాగా ఈ షోలో మనం విశ్లేషణ కార్యక్రమాన్ని జరుపుకుందాం. ముఖ్యంగా ఈరోజు జరిగిన ముఖ్యమైన న్యూస్, వాటి వ్యూస్ చూస్తే విఐపి రాజ్ కమ్స్ టు ఎన్ ఎండ్, లాల్ బత్తి ఈజ్ నో లాంగర్ వ్యాలిడ్ ఫర్ విఐపీస్ ఆన్ దేర్ వెహికల్స్. లాల్ బత్తి అంటే అందరికీ తెలిసే ఉంటుంది, ఈ సైరన్, ఈ విఐపి వెహికల్స్కి పెట్టుకునే రెడ్ అండ్ బ్లూ లైట్స్, ఈ వెహికల్స్ పెట్టుకొని కాన్వాయ్లు సినిమాలు అయితే వాటి మీద అంబులెన్స్ని కూడా ఆపేసి వాటిని పంపిస్తున్న సంఘటనలు కూడా చూసి చాలాసార్లు మనం వాటి మీద చర్చ కూడా జరుపుకుంటూనే ఉంటాం సామాజిక జీవితంలో. అయితే ఈ లాల్ బత్తి షుడ్ కమ్ టు ఎన్ ఎండ్ అని 2 సంవత్సరాల క్రితం ప్రస్తుత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గారు కూడా చాలా ప్రయత్నం చేశారు, కానీ ఇప్పుడు పార్లమెంట్లో ఒక డెసిషన్ తీసుకోవడంతో దేశం మొత్తం మీద ఈ విఐపి వెహికల్ సిస్టమ్ అనేది, ఈ విఐపి యాక్సెస్, సైరన్ పెట్టుకొని వెళ్ళడము, ఇవన్నీ కూడా రేపు 1వ తారీఖు నుంచి బ్యాన్ చేయబడుతున్నాయి. సరే, విఐపి వెహికల్స్ బ్యాన్ చేశారు, బాగానే ఉంది. మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో సామాన్యుడికి ప్రతిబంధకంగా మారే విఐపి దర్శనాలు టెంపుల్స్లో, పార్కింగ్ లేకపోయినా సామాన్య ప్రజల కార్లను 2 కిలోమీటర్ల దూరం పార్కింగ్లో పెట్టి నెలల పసిపిల్లల్ని ఎత్తుకొని టెంపుల్కు రండి అని చెప్పే మన పోలీసు యంత్రాంగం విఐపి వెహికల్స్ కానీ గుత్తేదారుల వెహికల్స్ కానీ చోటా మోటా రాజకీయ నాయకుల అనుచర గణాల వాహనాలు కానీ తిరుపతి కొండపైకి దుర్గమ్మ కొండపైకి ప్రతి టెంపుల్ ఉన్న చోట అందరినీ పక్కకు నెట్టి ప్రత్యేక వసతి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి చాలామంది ఎడ్యుకేటెడ్ ఎలైట్ ఆ క్యూలో నిలబడి ఏ దేశంలో మనం ఉన్నామో అని ఆలోచించే స్థితికి తీసుకొస్తున్న వాటి మీద కూడా ఈ ప్రభుత్వాలు ఒక ఆలోచన చేస్తే బాగా ఉంటుంది అని నా అభిప్రాయం. ఎందుకంటే అక్కడ భగవద్ దర్శనానికి ఎవరైనా వెళ్ళినప్పుడు భగవద్ దర్శనం కంటే క్యూలో జరిగే తోపులాట, దానికి తోడు ఈ మధ్యలో ఈ విఐపిల యొక్క అవాంతరాలు, బేసికల్లీ క్యూస్ ఆపేసి వీళ్ళని పంపించడము, చిన్న చిన్న పిల్లలు ఉంటారు చాలాసార్లు నేను క్యూలో చూశాను, ఈ పబ్లిక్ను కాదని చెప్పి ఏ ఈఓ గారి బంధువులనో ఏ కలెక్టర్ గారినో వారినో వీరందరినీ ప్రత్యేకంగా తీసుకొచ్చి వారు చెప్పే శాస్త్రాలన్నిటికీ విరుద్ధంగా గర్భగుడిలో కూడా తీసుకువెళ్ళడం రైటా రాంగా అనే డిబేట్ నేను వెళ్ళదలుచుకోలేదండి. ఒక సామాన్య ప్రజానీకానికి అందుబాటులో లేని వ్యవస్థను ఒక ప్రత్యేక వ్యక్తికి ప్రత్యేకంగా ఏ చట్ట ప్రకారము ఆమోదించబడని వసతి కల్పించడాన్ని నేను ప్రశ్నిస్తున్నాను. ఇక్కడ గర్భగుడిలోకి ఒకళ్ళు తీసుకెళ్లారా తీసుకెళ్లేదా అన్న దాని మీద చర్చ కాదు. ఇక్కడ విషయం ఏమిటంటే సామాన్య ప్రజలము ట్యాక్స్ పేయర్స్ చాలా భక్తితో వెళ్ళి వాళ్ళు భక్తును మొక్కు తీర్చుకోవడానికి వెళ్ళిన భక్తులకు దొరకని దర్శనాన్ని ఒక ఇంపార్టెంట్ వ్యక్తి, ఒక గుత్తేదారో ఒక కాంట్రాక్టర్ యొక్క అనుచరుడో ఒక పొలిటికల్ లీడరో పొలిటికల్ లీడర్ యొక్క అనుచరుడో ఈవో బంధువో చోటా మోటా రాజకీయ నాయకుడో పెద్ద రాజకీయ నాయకుడో వ్యాపారవేత్తో ధనవంతుడో ఏ కారణం చేతనైనా వీళ్ళందరికీ గుళ్ళలో జరుగుతున్న విఐపి దర్శనాల మీద ప్రత్యేకంగా ప్రభుత్వాలు దృష్టి సారించాల్సిన అవసరమైతే ఇవాళ ఉన్నది. అది కూడా రాజ్యాంగ పరిధిలో ఉందండి. ఎందుకంటే మనం కాన్స్టిట్యూషన్ రాసుకోకముందు Article 20 మనకు లేనప్పుడు రాజాదిరాజ రాజమహారాజ అని వీళ్ళందరికీ విఐపిలకు స్పెషల్ ట్రీట్మెంట్ ఉండేది. మీరు అలానే కాశ్మీర్ కానీ ఈ 565 రాజ్యాలు భారత రాజ్యాంగంలో కలిసిన వీళ్ళ కాంట్రాక్ట్స్ ఉన్నాయండి, భారతదేశం ఆర్కైవ్స్లో వెబ్సైట్లో వెళ్ళి చూడొచ్చు. వాటన్నిటిలో కూడా ఈ రాజులు రాజాధిరాజ రాజమహేంద్ర అని ఇటువంటి సాల్యుటేషన్స్తో వాళ్ళు ఆ కాంట్రాక్ట్లో వాళ్ళు అగ్రిమెంట్ రాసుకున్నారు. రాజా ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ అసెషన్ దాంట్లో కాశ్మీర్ అధిపతి ఏం రాశాడంటే అండి, ఇక్కడ నా దగ్గర ఒకటి ఉంది, గవర్నర్ లోన్ పోయింటే లోన్ టర్మ్ రిమార్క్ ఐ శ్రీమాన్ ఇంద్ర మహేందర్ రాజరాజేశ్వర్ మహారాజాదిరాజ్ శ్రీ హరి సింగ్ జీ జమ్మూ కాశ్మీర్ నదేశ్ తథా తిబ్బత్ ఆది దేశాధిపతి ద రూలర్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్, ఇలా టైటిల్స్ ఉండేవి మనకు. రాజా రాజబహదూర్ రావు బహదూర్ ఇటువంటి మహారాజా హరిసింగ్ జయసింగ్ మాన్ సింగ్ రకరకాలుగా ఈ టైటిల్స్ ఉండేవి. దీనికి తోడు బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ స్థాయిని బట్టి ఆ మహారాజు స్థాయిని బట్టి వాళ్ళు వచ్చినప్పుడు గన్ సెల్యూట్స్ ఇచ్చేవాళ్ళు. 21 సెల్యూట్స్, 21 గన్ సెల్యూట్, 5 గన్ సెల్యూట్, 16 గన్ సెల్యూట్ అని గన్ సెల్యూట్స్ ఇచ్చేవాళ్ళు. సో ఆ రాజాది రాజ రాజ పదవులు ఆ టైటిల్స్ పోయి మనకు ఈ ఎంపీలు చోటా లీడర్లు కాంట్రాక్టర్లు గుత్తేదారులు రోడ్ సైడ్ పాలిటీషియన్స్ వీళ్ళందరూ మనకు విఐపీలుగా మన బాలిట మన కాన్స్టిట్యూషన్ వచ్చిన తర్వాత రూపాంతరం చెందారు. జరిగింది అంతే అక్కడ. సో ఒట్టి రెడ్ లైట్ తీసేస్తే ట్రాఫిక్లో అంతరాయం కలగకుండా ఉంటుందేమో కానివ్వండి, ఇదే మూడ్లో దీనికి కూడా అంతం చెప్తే కాన్స్టిట్యూషన్లో మనకి ఇచ్చిన హక్కుల్లో ఆర్టికల్ ప్రకారం నో వన్ క్యాన్ యూజ్ ఎనీ టైటిల్స్ ఎక్సెప్ట్ అక్వైర్డ్ అకాడమికలీ, అంటే మీరు పిహెచ్డియో డాక్టరేటో ఎంబీబీఎస్ చేసిన డాక్టరో లేకపోతే ఒక ఇంజనీర్ గానో ఇలాంటి టైటిల్స్ అకాడమిక్ టైటిల్స్ ప్రొఫెసర్ ప్రొఫెసర్ ఎమెరిటస్ ఇటువంటి టైటిల్స్ తప్ప రాజా ఇంద్ర మహేంద్ర ఇటువంటి టైటిల్స్ పెట్టుకునే అధికారం మనకు లేదు. సో ఈ విఐపి రాజ్ ప్రకారం వాటిని కూడా తొలగింపజేస్తే భారతదేశంలో ప్రజలకు ఇంకా కొంత మంచి చేసిన ప్రభుత్వాలు అవుతాయి అని ఆశిస్తా ఉన్నాను. ఆశించడం కాదు, ఈ వేదికగా డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇక రెండవ విషయానికి వస్తే అండి, హాట్ హాట్ న్యూస్ మనకు ఏమిటి అంటే లాస్ట్ వీక్ చాలామంది మనం చూసాం కాశ్మీర్లో మన సిఆర్పిఎఫ్ జవాన్లకు కాశ్మీరీ లోకల్ పీపుల్ వాళ్ళను గేలి చేయడము, వాళ్ళను ఆయుధాలు లాక్కోవడము, వాళ్ళ మీద రాళ్ళు రువ్వడము, వాళ్ళను పరిగెత్తించడము ఇటువంటివన్నీ మన సైనికులు చాలా సంయమనంతో వ్యవహరించడం మనం చాలా వీడియోస్లో ఫేస్బుక్లో వాటిలో ఫ్లోట్ అయ్యాయి. ఒక స్థాయిలో గవర్నమెంట్ వాటి మీద బ్యాన్ కూడా విధించింది. ఏది కాశ్మీర్లో ఇంటర్నెట్ స్టాప్ చేసింది, ఇది స్ప్రెడ్ కాకుండా ఒక రెండు రోజుల పాటు. ఆ సంఘటనలన్నీ భారతీయుల మీద చాలా చెరగని ముద్రనే వేశాయి. దీనికి తోడుగా ఆకతాయిలు కొంతమంది ఏం చేశారంటే మేవాడ్ యూనివర్సిటీలో కాశ్మీర్కు సంబంధించిన విద్యార్థులు అక్కడ చదువుకుంటున్న వారి మీద దిగారు. ఇవి కాపీ క్యాట్ లాగా వేరే యూనివర్సిటీస్ అన్నిటికీ వ్యాపిస్తాయేమో అని నిన్న రాజ్నాథ్ సింగ్ గారు భారత హోంశాఖ మంత్రులు కేంద్ర హోంమంత్రి గారు విద్యార్థులు ఎవ్వరూ ఇటువంటి పనులు చేయకుండా యూనివర్సిటీస్ జాగ్రత్త తీసుకోవాలని ఆల్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కు నిన్న నోటీసెస్ అండ్ ఆర్డర్స్ పంపించారు. పంపిస్తూ వారు ఒక మాట అన్నారు, కాశ్మీరీ విద్యార్థులు కాశ్మీర్ ప్రజలు భారతదేశంలో సగౌరవంగా బతకాల్సిన హక్కులున్న విద్యార్థులు, వారందరూ మన సోదరులు. ఇవి ఏవో కొంతమంది ఆకతాయి పనులు ఆకతాయిలు లేకపోతే సంఘ దేశ విద్రోహ శక్తులు జరిపిన సంఘటనను తీసుకొని ప్రతి కాశ్మీరీని మనం ద్వేషభావంతో చూడడం చాలా కరెక్ట్ అండి. ఈ స్టేట్మెంట్ అయితే వెరీ సెన్సిటివ్ అండ్ వెరీ రైట్ స్టేట్మెంట్. కానీ నా ఒపీనియన్ ఏమిటంటే అండి, ఇక్కడ ఈ కాశ్మీర్కు భారతదేశానికి వన్ వే కమ్యూనికేషన్ నడుస్తూ ఉందండి. ఎంతసేపు ఈ భారతీయులు కాశ్మీర్కి ఏదో ఒకటి ఇవ్వాలన్న ఆలోచనే కానీ మేము కలిసిపోయి ఉంటాము అన్న ఆలోచన అక్కడి నుంచి కనపడుతున్న దాఖలాలు ప్రొజెక్ట్ కావట్లేదు. వీటికి కారణాలు కూడా ఉన్నాయి. కాశ్మీర్కు మనకు మధ్య చాలా సంఘటనలు ఉంది, వచ్చే వారం వాటి మీద ఆలోచిద్దాం. అయితే ఇక్కడ ముఖ్యంగా ఏమవుతుందంటే అండి, ఈ కాశ్మీర్కు ఉన్న రిస్ట్రిక్షన్స్ తీసేస్తే అది భారత్లో అంతర్భాగం అయిపోయి మమేకం కావడానికి మార్గం సుగమం అవుతుందేమో అని చాలామంది జాతీయవాదుల అభిప్రాయం. కాశ్మీర్తో పాటు మనం లే లడాక్ను కూడా కలిపి ఆ రెండింటిని కూడా ఓ ఎడారి ప్రాంతాలలాగా పక్కన వదిలేశాం. మొన్న ఒక ఆర్టికల్ చూస్తున్నాను, పాకిస్తానీ ఈ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎవరో ఒక మినిస్టర్, ఐఎమ్ నాట్ షూర్ వాట్ హిస్ పొజిషన్ వాజ్, బట్ వన్ ఆఫ్ ద మినిస్టర్, మీరు కాశ్మీర్లో భారతీయులందరినీ వచ్చి సెటిల్మెంట్స్కి అవకాశం ఇస్తే అంబానీ కాశ్మీర్ మొత్తం కొనేస్తాడు అన్నాడు. అంబానీ కాశ్మీర్ కొనే స్తోమత ఉండి కాశ్మీర్ కొనే ఆలోచన ఉంటే ఫ్రీగా ఉన్న భారతదేశంలో ఎంత శాతం కొన్నాడు అని నేను ప్రశ్నిస్తున్నాను. ఎవరు దేశాలు కొనే స్తోమత ఉండదండి, దేశాలు కొనే దురహంకారము దురాలోచన ఏ వ్యక్తికి ఉండదు. వ్యాపారం చేసుకోవాలన్న ఆలోచన ఉండొచ్చు, అయితే కాశ్మీర్ను ఒక ఓపెన్ మార్కెట్గా భారతదేశానికి యాక్సెస్ తెప్పగలిగి అక్కడ ఉన్న ఆ ఆర్టికల్ ప్రతిబంధకం ఏదైతే మనకు కాశ్మీర్కు మనకు మధ్య ఒక ప్రతిబంధకం ఉందో దాన్ని ఎంత త్వరగా రూపుమాపగలిగితే కాశ్మీర్ భారతదేశంలో అంత తొందరగా మమేకమై కలిసిపోతుంది అన్న ఆలోచన ప్రబలంగా భారతిలో ఉంది, కానీ దాని మీద ఎవరూ గళం తిప్పట్లేదు. అయితే ఏ రోజు భారతదేశంలో కాశ్మీర్ మీద ఒక నిర్ణయం కావాలన్న ఆలోచన వచ్చిందో ఆ సేతు హిమాచలం. ఇంకా శుభ్రమైన భారతీయ భాషలో చెప్పాలంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, కచ్ నుంచి కామాఖ్య వరకు భారతీయులందరూ కదం తొక్కి కాశ్మీర్ వైపు ప్రయాణం పెట్టే రోజు చాలా త్వరలోనే భారతదేశంలో రాబోతుంది అని నా అంచనా. అటువంటి ఉద్యమంతో తప్ప కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగంగా యావత్ ప్రపంచానికి తెలియజెప్పే అవకాశం మనకు లేదు. దీన్ని మన ఒక చేతగానితనంగానే బయట ప్రపంచాలు కానీ, భారతదేశంలో సూడో సామ్రాజ్యవాదులు కానీ, సూడో సోషలిస్టులు కానీ, లేకపోతే ఈ సూడో సెక్యులరిస్టులు కానీ కొంతవరకు కాశ్మీర్కు, సెక్యులరిజానికి కాశ్మీర్కు అంత పొంతన నేను చూడను. దో ఇట్ ఈస్ బిట్వీన్ హిందూస్ అండ్ ముస్లిమ్స్ అండ్ డిస్ప్యూట్, బట్ ఇట్ ఈస్ నాట్ ఎ సెక్యులర్ ఇష్యూ, ఇట్ ఈస్ మోర్ యాజ్ ఎ పొలిటికల్ ఇష్యూ. సో దాన్ని ఒక జాతీయవాద దృక్పథంతో ఆ ఇష్యూని ట్యాకిల్ చేయాల్సిన అవసరం భారతదేశానికి ఉన్నది. ఇంకో విషయానికి వస్తే, బాబ్రీ మస్జిద్ సుప్రీంకోర్టు వర్డిక్ట్. చాలామంది ఒపీనియన్లో అండి బాబ్రీ మస్జిద్ కేసును సుప్రీంకోర్టు తిరగతోడింది అనే ప్రజలు అనుకుంటున్నారు, కానీ అక్కడ జరిగింది మటుకు అది కాదు. ఈ బాబ్రీ మస్జిద్ కేసులో సుప్రీంకోర్టు రిస్టోర్స్ క్రిమినల్ కాన్స్పిరసీ అండ్ అదర్ బీజేపీ లీడర్స్. ఇక్కడ జరిగింది బాబ్రీ మస్జిద్ మీద ఆల్రెడీ ఒక జడ్జిమెంట్, బాబ్రీ మస్జిద్ స్థలాన్ని పంచుకోండి, నిర్మోహి అఖాడా రామ్ లల్లా ఈ ముగ్గురికి 1/3, 1/3, 1/3 పంచుకోమని కోర్టు తీర్పు చెప్పిందండి ఆల్రెడీ. ఆ తీర్పు మీద అపీల్ నడుస్తుంది. అది ఒక సంఘటన, అది ఒక ఇష్యూ. దాని మీద రీసెంట్గా సుప్రీంకోర్టు ఏమన్నదంటే, ఇది అవుట్ ఆఫ్ ద కోర్టు సెటిల్ చేసుకోండి, ఈ సెటిల్మెంట్ మీరు కోర్టు బయట చేసుకుంటే కావాలంటే మధ్యవర్తిత్వం వహించడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాము అని చెప్పింది. దాంట్లో వారి వాదన ఏమిటి అంటే, ఇది టైటిల్ ఇష్యూ కానీ పార్ట్నర్షిప్ ఇష్యూ కాదు, మీరు సామరస్యంగా ఉండండి అని ముగ్గురికి 3 ముక్కలు పంచిచ్చారు అని ఒకళ్ళు ఒకళ్ళు వాదన. ఒకళ్ళేమో మొత్తం మాకు కావాలని, ఒకళ్ళేమో మొత్తం మాకు కావాలని ఆ వాదన, దట్ ఈస్ ఎ డిఫరెంట్ ఇష్యూ. కానీ దీంతో పాటుగా 153 కింద కొంతమంది వ్యక్తుల మీద, ఒక 22 మంది వ్యక్తుల మీద ఆ రోజు క్రిమినల్ కాన్స్పిరసీ కేసు, అంటే కుట్ర, ఈ కేసులు 120, 153 ఈ కేసులన్నీ పెట్టారండి వాళ్ళ మీద. ఆ పెట్టిన వాళ్ళల్లో కొంతమంది పెద్ద తలకాయలు ఉన్నారు. వారిలో ముఖ్యంగా లాల్కృష్ణ అద్వానీ గారు, ఉమాభారతి గారు, మురళి మనోహర్ జోషి గారు, వినాయక్ అద్యాల్ గారు తదితరులు ఒక 19 మంది మిగిలారు. ఇద్దరు దాంట్లో 21 మంది అక్యూజ్డ్లో 8 మంది చనిపోయారండి. ఆ చనిపోయిన వారిలో ముఖ్యంగా బాల్ ఠాక్రే గారు, ఆచార్య గిరిరాజ్ కిషోర్ గారు వీరిద్దరు ప్రముఖులు. తర్వాత ఆచార్య గిరిరాజ్ కిషోర్ అండ్ బాల్ ఠాక్రే అప్డేట్. ఓకే, ఈ కేసు వేసిన హజీ మహబూబ్ అబద్ అహ్మద్ అన్న అతను, కంప్లైంట్ చేసిన అతను కూడా ఇప్పుడు లేడు. అయితే ఈ కేసులో అలహాబాద్ కోర్టులో కొట్టివేయడం జరిగింది. ఈ క్రిమినల్ కాన్స్పిరసీ అనేది దాని మీద వీళ్లను డిశ్చార్జ్ చేశారు. దాని మీద 2005లోనో 2006లోనో సుప్రీంకోర్టుకు సిబిఐ అపీల్ చేసింది. ఆ అపీల్ ఇవాళ వచ్చింది. వచ్చి సుప్రీంకోర్టులో ఈ క్రిమినల్ కాన్స్పిరసీ చార్జెస్ మీరు ట్రయల్ కండక్ట్ చేయాల్సిందే, మీరు ఇలా అక్విట్ చేయడం తప్పు అని చెప్పింది. కానీ సమాజంలో ప్రచారం ఏం జరుగుతుంది అంటే, ఈ బీజేపీ ముఖ్య నేతలకు సుప్రీంకోర్టు శిక్షించినట్టు ఉంది, మీరు ఎందుకు కేసు క్లోజ్ చేశారన్నట్లే ప్రచారం జరుగుతోంది. కానీ అక్కడ వాళ్లకు కేసు ముయ్యడం తప్పు కేసును మీరు ట్రై చేసి కేసులో ముద్దాయిలందరినీ విచారించి పరిశోధన చేసి వాళ్ళు శిక్షార్హుల లేదా అనేది 2 సంవత్సరాల్లో తేల్చండి అని చెప్పింది. కానీ దీనికి వీరందరూ దోషులు అని సుప్రీంకోర్టు చెప్పలేదండి. కానీ ప్రచారం మటుకు బాబ్రీ మసీద్ కేసు ఈజ్ ఎ బిగ్ బ్లో టు బీజేపీ అన్న ఆలోచనలోనే మాట్లాడుతున్నారు ప్రజలు. ఈ రెండవది ఏంటి అంటే, వెంటనే లాలూ ప్రసాద్ గారు ఇంకొక మాట అన్నారు, మోదీ అమిత్ షా ద్వయం ఏం కావాలనుకుంటే అది చేస్తుంది, ఈ కేసును అద్వానీ గారికి ప్రెసిడెంట్ పోస్ట్ ఇవ్వకుండా ఉండడానికి ప్లాంట్ చేసి సుప్రీంకోర్టులో నుంచి ఇలాంటి జడ్జిమెంట్ తీసుకొచ్చారు అని చెప్తున్నాం. ఈ జడ్జిమెంట్లో అద్వానీ గారిని కానీ మిగిలిన మనుషుల్ని కానీ కోర్టు దోషులుగా తేల్చలేదు. కోర్టు కేవలం వారి మీద వేసిన కేసును మీరు ఉపసంహరించుకోవడం చట్టవిరుద్ధము, ఏ చట్టం ప్రకారం కూడా ఒక క్రిమినల్ కేసును అందులో నాన్ కాంపౌండబుల్ కేసు ఇటువంటి ఛార్జెస్ ఉన్న కేసును విచారించకుండా దోషికి ఉంటే శిక్ష పడాలి లేకపోతే అక్విటల్ జరగాలి అంతకు తప్ప మీరు కేసు ఉపసంహరించుకోవడం అనేది చట్టవిరుద్ధం. ఈ కేసు నడుస్తూ ఉన్న ఒకవేళ భారతీయ జనతా పార్టీ శ్రేణులు అద్వానీ గారిని ప్రెసిడెంట్గా చేయాలనుకున్న ఏ చట్టము కూడా దాన్ని ఇప్పుడు ఉన్న పరిస్థితిలో అడ్డుపరచదు. సో ఇటువంటి ఆలోచనలతో ఈ కొంతమంది ఈ సామ్రాజ్యవాదులు కానీ లేకపోతే ఈ మత ఛాందసవాదులు కానీ ప్రతి ఒక్కదాన్ని మతాన్ని రాజకీయంతో ముడిపెట్టే ప్రతి ఒక్కడు ఏ అవకాశాన్ని వదలకుండా తనకు తోచిన రీతిలో తను మతాన్ని రాజకీయానికి వాడుకొని మనుషుల మధ్య ద్వేషాలు పెంచడానికి భారతదేశంలో ప్రయత్నాలు జరుగుతూ ఉన్న గత 70 సంవత్సరాల్లో ఇవాళ కూడా జరుగుతూనే ఉన్నాయి. ఇక నెక్స్ట్ ఇష్యూ చూస్తే విఐపీ రాజ్, ఏపీ సీఎం స్టార్ట్స్ ఎ న్యూ కాల్ సెంటర్ టుడే హూజ్ ఎక్స్పెండిచర్ ఇస్ ఎక్స్పెక్టెడ్ టు బి 30 crore rupees పర్ ఇయర్ ఎంప్లాయింగ్ 500 employees. ఈ కాల్ సెంటర్ ఐ డోంట్ నో, దిస్ ఈజ్ అనదర్ హ్యాంబర్ టు క్రియేట్ సమ్ సోర్స్ ఆఫ్ రెవెన్యూ ఫర్ అనదర్ ప్రైవేట్ పార్టీ హోప్ఫుల్లీ. ఎందుకంటే అండి, కాల్ సెంటర్లో ఏమని కంప్లైంట్ ఇస్తామండి, చనిపోయిన వ్యక్తుల గురించి మనం మాట్లాడకూడదు, కానీ ఎమ్మెల్యే గారు నన్ను బెదిరించారండి నన్ను ఏం చేయమంటారు, కార్పొరేటర్ గారు నన్ను బెదిరిస్తున్నారు నన్ను ఏం చేయమంటారు, ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ తీసుకొచ్చుకున్నాను కానీ లోకల్ కార్పొరేటర్ వచ్చి నాకు లంచం ఇయ్యింది నువ్వు స్లాబ్ వేయడానికి బెదిరిస్తున్నాడు, లేకపోతే ఇంకో పార్టీ వాడు ఇంకో మాట చెప్తున్నాడు, ఈ కంప్లైంట్లకు ఏ చట్ట ప్రకారం సీఎం గారి కాల్ సెంటర్లో సమాధానాలు దొరుకుతాయో ముందు ముఖ్యమంత్రి గారు అందరికీ తన అభిప్రాయాన్ని చెప్తే ఈ కాల్ సెంటర్ వల్ల ఏమైనా లాభం ఉంటుందా లేదా అన్నది మనం ఆలోచించవచ్చు. ఈ కాల్ సెంటర్ ద్వారా ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో తెలుసుకొని ఆ సమస్యలకు సెటిల్మెంట్ల కోసం నేతలను పంపడం తప్ప ఇంకే ఎటువంటి లాభం ఉంటుందని నేనైతే అభిప్రాయపడడం లేదు. ఎందుకంటే ఒక నెల క్రితం భూమా నాగిరెడ్డి గారు ఫోన్లో బెదిరించడం అన్న చర్చను మొత్తం ఆంధ్ర తెలంగాణ ప్రదేశాల్లో ఇంటర్నెట్ అని పలకడానికి వచ్చిన ప్రతి ఒక్కడు ఫోన్స్లో విన్నాడు. ఒక ప్రముఖ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో ముందు దాన్ని తన గొంతని తను ఒప్పుకున్నారు కూడా, తర్వాత వెంటనే ఇది నా గొంతు కాదు ఇది మార్ఫ్ చేశారు డబ్ చేశారు అని కూడా చెప్పారు. తను ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆంధ్ర తెలంగాణ ప్రజల్లో 99.99% మందిని ఎవరిని అడిగినా ఆ సంఘటనలు అది ఒకటి కాదు, అటువంటివి రోజుకు 175 కాన్స్టిట్యున్సీస్ ఆంధ్రప్రదేశ్లో, 117 కాన్స్టిట్యున్సీస్ తెలంగాణలో, ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో కనీసం 100 సార్లు ప్రతిరోజు జరుగుతాయి అన్న దాంట్లో ఏకాభిప్రాయం వస్తుంది తప్ప రెండవ మాట ఎవ్వరూ అనరు. అటువంటి సంఘటన తెలిసినా కూడా ముఖ్యమంత్రి గారు సంతాప సభలో అటువంటి వ్యక్తి పోవడం వల్ల పార్టీకి ఎంతో నష్టం జరిగిపోయిందని సభాముఖంగా ప్రకటించిన దాఖలాలు మనం చూసాం. సో అటువంటి ఆలోచనలతో ఈ కాల్ సెంటర్స్ వల్ల ఎటువంటి ప్రయోజనం ఉంటుంది అన్నది ప్రజలు తెలుసుకోవాలి. మాకు అధికారం ఇచ్చారు, మీ డబ్బు మా దగ్గర ఉంది, మా ఇష్టం వచ్చినట్టు మేము ఖర్చు పెడతాం అన్నదానికి తప్ప ఇంకా దేనికి కూడా ఈ కాల్ సెంటర్స్ పనికి రావు. ఒక్క 2 నిమిషాల విరామం తీసుకుని తెలంగాణలో జరిగిన ప్లీనరీ విశేషాల గురించి మాట్లాడదాం, తర్వాత కార్యక్రమాన్ని ద్వితీయ అంకానికి తీసుకువెళ్దాం. వీ విల్ జాయిన్ ఆఫ్టర్ 2 మినిట్స్. థ్యాంక్ యూ. స్టే ట్యూన్డ్.
మీరు వింటున్నారు నగేష్ పంచాగ్నుల గారి మన దేశం మన రాజ్యం కార్యక్రమం April 21, 2017 నాటి ఎపిసోడ్ పునః ప్రసారం.
నగేష్ పంచాగ్నుల గారి మన దేశం మన రాజ్యం కార్యక్రమంలో ఒక చిన్న విరామం. స్టే ట్యూన్.
హాయ్, నేను మీ సింగర్ సింహ. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
అగ్గగ్గగ్గగ్గగ్గో, మందలించకుంటేనే పోతురు. నేను మీ ఎన్నెలమ్మని. ఇంటికాడంత మంచిదేనా? గుర్తు పట్టలే కదా? అవు మల, 15 ఏండ్లయింది దేశం ఇడిసబెట్టి. ఈ 15 ఏండ్లల్లా మస్తు గమ్మత్తు 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 ముచ్చట్లున్నాయి. ఇక చిన్నతనం ముచ్చట్లంటారు, గవి లేకుండా మనం ఉంటామా? ఇక ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు అన్నీ కలిపి చెప్పుకుందారి. యాద్మర్వకుంటి నుండ్రి ఎన్నెలమ్మ ఏటకారాలు ఇంటారు కదా.
ఎన్నెలమ్మ ఏటకారాలు ప్రతి ఆదివారం 2:30 నుంచి 3:30 వరకు. ఇది మైండ్ మీడియా, కెనడాకెంచి నొస్తున్న భారతీయ స్వరం.
శ్రీకృష్ణ గారి కలర్స్ ఆఫ్ మ్యూజిక్ ఆల్బమ్ నుండి 1 మినిట్ మ్యూజిక్ బైట్.
जिंदगी में दिन का रात में ढल जाना और रात का सुबह में पिघल जाना जितनी आम बात है, उतनी ही आम खुशियां और गम, जीत और हार है. पर जिंदगी को तो आगे बढ़ना ही है. लाइफ शुड गो ऑन. इसीलिए मैं आपकी आरजे शाज आ रही हूँ लेके छोटी बड़ी खुशियां और गम, जीत और हार, लोगों और रिश्तों की बातें हर रविवार सुबह 9 से 9:30 बजे तक, यानी एवरी संडे मॉर्निंग 9 AM to 9:30 AM IST और US में दोपहर 2 से 2:30 बजे तक, यानी 2 to 2:30 PM. सुनना मत भूलिएगा जिंदगी में गुजारा, लाइफ गोस ऑन, आपकी आरजे शास के साथ. खुल के करिए अपने दिल की बात.
हेलो, नेनु मी श्रावण भार्गवी एंड मीरु विंटुन्नारु माइंड मीडिया द वॉइस ऑफ इंडिया. इदी भारतीय स्वरम.
అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
బంగారం లాంటి మనుషులు, ఆణిముత్యాల లాంటి మనసులు, ఈ రెండూ కలిసిన వారి గురించి విన్నప్పుడు వెన్నెల్లో నీరెండు కలిసి మెరిసినట్టు మన మనసులో ఒక మధురానుభూతి కలుగుతుంది. మన గుండెల్లో ఎవర్ గ్రీన్ గా నిలిచే అటువంటి కళాకారుల గురించి చెబుతూ ఆ పాత మధురాలైన వారి పాటలను మీకు వినిపించే కార్యక్రమమే పాత బంగారం. మీ మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీశ్వరంలో తప్పకుండా వినండి.
హాయ్, నేను మీ మనీష్ శర్మ. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరమయ.
మీరు వింటున్నారు నగేష్ పంచాగ్నుల గారి మన దేశం మన రాజ్యం కార్యక్రమం April 21, 2017 నాటి ఎపిసోడ్ పునః ప్రసారం.
వెల్కమ్ టు మన దేశం మన రాజ్యం కార్యక్రమం. ఈరోజు 16 సంవత్సరాల పండుగ జరుపుకున్నది తెలంగాణ రాష్ట్ర సమితి. తెలంగాణ రాష్ట్రంలో ఒక వ్యక్తితో ప్రయాణం మొదలుపెట్టి కోట్ల మంది ఆశయాలను సాధించిన విశ్వాసంతో 8వ సారి తెలంగాణ రాష్ట్ర సమితికి అధ్యక్షుడిగా గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు తిరిగి ఎన్నిక కాబడ్డారు ఏకగ్రీవంగా. ఒక పండుగ వాతావరణంలో తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీ హైదరాబాద్లో జరిగింది. ఆ ప్లీనరీలో కొన్ని ముఖ్య అంశాలు, కొన్ని ఆలోచనలు తెలంగాణ రాష్ట్ర సమితిలో రెజల్యూషన్స్ పాస్ చేయడం జరిగింది. వాటిలో ప్రముఖంగా చూస్తే 4,000 రూపాయలు రైతులకు అకౌంట్లో ఇస్తాను అని చెప్పిన ముఖ్యమంత్రి గారు దాని మీద ఇవాళ కొంత క్లారిటీ ఇచ్చారండి. ఆ క్లారిటీ ఏమిటి అంటే, ఒకసారి కాదు సంవత్సరానికి 2 సార్లు 4,000 రూపాయలు రైతులకు, అంటే ప్రతి సంవత్సరము రైతుకు 8,000 రూపాయలు అకౌంట్లో జమ చేస్తాను అని ఇవాళ డంకా బజాయించి మరీ చెప్పారు. ఎందుకంటే ఇక్కడ ఒక ఫోటోలో పెద్ద డంకా బజాయిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు. బంగారు తెలంగాణకు తీసుకుని వెళ్ళటానికి మనం చేయాల్సింది ఇంకా చాలా ఉంది అని ఆ ప్రోగ్రాం చెప్పారు. చాలా ఇష్యూస్, ప్రతి ఇంటికి మంచినీరు, ఐటీలో ఇండస్ట్రియల్ సెక్టర్ గ్రోత్, గ్రోత్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ హరితహారం, చాలా రకరకాల ఫారెస్ట్ హ్యాబిటేషన్ స్కీమ్స్, 2 2-bedroom houses, బైఫర్కేషన్ ఆఫ్ తెలంగాణ ఇష్యూస్, గోదావరి పుష్కరాలు, చాలా విషయాలు మాట్లాడారండి. అయితే వాటిలో ముఖ్యంగా నా ఇంట్రెస్ట్ పడ్డవి 2 అంశాలండి. ఒకటి, 4,000 రూపాయలు 2 సార్లు, అంటే మే నెలలో ఒకసారి, అక్టోబర్ నెలలో ఒకసారి 2 సార్లు రైతులకు ఇస్తాను. దాంట్లో క్లారిటీ కూడా ఏమిచ్చారంటే అండి, కొంతమంది రైతులకు అన్నమాట కాకుండా ప్రతి రైతుకు ఇస్తాను, ప్రతి ఎకరానికి 4,000 రూపాయలు. కొన్ని స్టాటిస్టిక్స్ కూడా చెప్పారు. 3 ఎకరాల కంటే తక్కువ ఉన్న రైతులు 67% మంది ఉన్నారటండి, 5 ఎకరాల కంటే తక్కువ ఉన్న రైతులు 19% ఉన్నారట, 10 ఎకరాల కంటే తక్కువ ఉన్న రైతులు 12% ఉన్నారు, 25 ఎకరాల కంటే తక్కువ ఉన్న రైతులు 2% ఉన్నారట, 2% కంటే కొద్ది తక్కువ, 25 ఎకరాల కంటే ఎక్కువ పొలం ఉన్న రైతులు 0.028% ఉన్నారటండి. కాబట్టి 99.98% మంది రైతులకు ఇచ్చినప్పుడు 100 మందికి ఎందుకు ఇస్తే నష్టం ఏముంది అని మొత్తం 100% రైతులకు కుల మత జాతి వివక్ష లేకుండా చాలా అద్భుతమైన రీతిలో 8,000 రూపాయలు సంవత్సరానికి ఎకరాకు, అంటే 4,000 రూపాయలు ఎకరా ప్రకారం 2 సార్లు 8,000 రూపాయలు ఇస్తాన్నారండి. ఈ లెక్కల ప్రకారం చూస్తే 1,00,000 ఎకరాల రతనాల వీణ తెలంగాణ అని చెప్తున్న కేసీఆర్ గారికి సంవత్సరానికి 8,000 కోట్ల రూపాయలు కేవలం రైతుల అకౌంట్లలో డిపాజిట్ చేయడానికి కావాలండి. ఇది కాకుండా ఎలక్ట్రిసిటీ సబ్సిడీ కింద ఒక 6,000 కోట్ల నుంచి 9,000 కోట్లు, ఇతర వ్యవసాయ పనిముట్లకు, వ్యవసాయ సంబంధిత వస్తువుల కింద, సంతోషమైన విషయము. అన్నిటికంటే ముఖ్యంగా ఏమిటంటే, జాతి కుల మత వివక్షణ లేకుండా ప్రతి ఒక్క రైతుకు, అంటే ఇక్కడ రిజర్వేషన్ స్కీమ్ లేకుండా ఇస్తాను అని చెప్పారు. అది మరీ హర్షించదగ్గ పరిణామం. అయితే సమస్య ఎక్కడొస్తుందంటే అండి, ఈ 25,000 కోట్లు వ్యవసాయం మీద బడ్జెట్లో ఖర్చు పెట్టి సంవత్సరానికి 25,000 కోట్లు అంటే 5 సంవత్సరాల పరిధిలో దగ్గర 125,000 కోట్ల రూపాయలు వ్యవసాయానికి కేవలం రైతులకు సబ్సిడీ కింద ఇస్తే, 5 ఏళ్లలో మనం వాళ్ళకు మాఫీ చేసిన డబ్బు 17,000 కోట్లు. మొన్న 2-3 సంవత్సరాల నుంచి రుణమాఫీ అని మనం విన్నది. ఈ లెక్కలో 25,000 కోట్లు వాళ్ళకి ఇస్తే, దీనికి తోడు వాళ్ళు రుణాలు చేసి ఆ రుణాలు తీర్చకుండా రుణమాఫీ భారం కూడా ట్యాక్స్ పేయర్స్ మీద పడితే పరిస్థితి ఏమిటి అన్నది ఒక ఆలోచన అండి. దీంట్లో ఇంకొక సమస్య ఏమొస్తుందంటే, ఒక కొన్ని సంవత్సరాల క్రితం ఆంధ్ర తెలంగాణ ఎర్స్ట్ వైల్ ఆంధ్రప్రదేశ్లో ఇంకొక దోషపెట్టే స్కీమ్ ఒకటి తయారైందండి, ఆరోగ్యశ్రీ. ఆరోగ్యశ్రీలో మనం ఖర్చు పెట్టిన డబ్బును ప్రభుత్వ ఆసుపత్రుల మీద ఖర్చు పెట్టుంటే ప్రభుత్వ ఆసుపత్రులు కార్పొరేట్ హాస్పిటల్స్ను తలదన్నే స్థాయిలో డెవలప్ అయి ఉండేవి. కానీ ఆరోగ్యశ్రీ స్కీమ్ మటుకు కేవలం ప్రైవేటు గుత్తేదారు ఆసుపత్రులను బాగుపరచడం కోసం పెట్టిన స్కీమ్గానే మిగిలిపోయింది. అలాగే ఈ రైతులకు ఇచ్చిన ఈ డబ్బు మొత్తము కూడా కార్పొరేట్ సంస్థల దగ్గర ఎరువులు కొనడానికి, కార్పొరేట్ సంస్థల దగ్గర మోటార్లు లేకపోతే వ్యవసాయ పనిముట్లు కొనడానికి ఈ డబ్బు మొత్తము రైతుల దగ్గర నుంచి దళారుల ద్వారా కార్పొరేట్ సంస్థల జేబులో చేరడానికే ఈ డబ్బు ఉపయోగించబడుతుంది అన్న దాంట్లో ఎటువంటి సందేహము ఎవరికీ ఉండక్కర్లేదు. ఎందుకంటే 2-3 సంవత్సరాల తర్వాత ఇవే హెడ్లైన్స్ న్యూస్ అవుతాయి. ఇలా రైతుకు డబ్బు ఇచ్చి ఎన్నాళ్ళు మనము పోషిస్తాము, చేయాల్సిన అసలు పని మనం చేయట్లేదండి. చైనాలో కూడా ఇటు భారతదేశంలో ఉన్నటువంటి సమస్యలు చైనాలో కూడా ఉన్నాయి. కమ్యూనిజం ఇన్ చైనా, కమ్యూనిజం ఇన్ ఇండియా చాలా డిఫరెన్స్ ఉందండి. వాటి గురించి ఇంకో రోజు మనం మాట్లాడదాం. 80% వ్యవసాయం మీద ఆధారపడ్డ చైనాలో బ్యాలెన్స్ చెడిపోకుండా వ్యవసాయానికి తగిన రాయితీలు కల్పించుకుంటూ ఒక ఫ్రీ మార్కెట్ సిస్టమ్ని ఏర్పాటు చేసి రైతులు పైకొచ్చే స్థాయిలో అక్కడి ప్రభుత్వాలు గత 30 సంవత్సరాల్లో కంపేర్ చేయలేని ప్రోగ్రెస్ సాధించాయి. మనందరిలో చాలామందికి తెలియని విషయం ఏంటంటే అండి, చైనాకు స్వాతంత్రం భారతదేశానికి వచ్చిన తర్వాత వచ్చింది. 2 ఏళ్ల తర్వాత మనకు 1947లో వస్తే చైనాకు 1949లో వచ్చింది. ఎవరి దగ్గర నుంచి స్వాతంత్రం వచ్చింది అంటే మనకు బ్రిటిష్ వారి దగ్గర నుంచి వచ్చింది. చాలామంది చైనా కూడా బ్రిటిష్ వారి దగ్గర నుంచి వచ్చింది అంటారు, కానీ చైనాకు స్వాతంత్రం వచ్చింది జపాన్ దగ్గర నుంచి. ఈ జపాన్, జర్మనీ, ఫ్రాన్స్, డచ్, స్పెయిన్, బ్రిటిష్ ఇవన్నీ చిన్న 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 రాజ్యాలండి. పరిహాసానికి తెలంగాణ ఉద్యమం జరుగుతున్న రోజుల్లో చిన్న రాష్ట్రాలు ఎందుకు అంటే తెలంగాణ కంటే చిన్న స్థాయి పెద్ద స్థాయిలో ఉన్న దేశాలుగా ఉన్నాయి, దీన్ని రాష్ట్రంగా ఉంటే తప్పేమిటి అని మనం ఆర్గ్యూ కూడా చేసుకున్న రోజులు మనకు గుర్తున్నాయి. ఇక్కడ ఏమిటంటే సామ్రాజ్యవాద శక్తులు చాలా చిన్నవే అండి. ఒక భీత భయావహమైన ఆ వాతావరణంలో అవి చాలా మాబును గడగడలాడించి దాన్ని దాని స్వాధీనంలోకి తీసుకునే సత్తా సామ్రాజ్యవాద ధోరణిలో ఉంటుంది. ఇక్కడ కూడా ఒక సూడో సోషలిస్టిక్ ఫినామినాంతో ప్రభుత్వ ఖజానాలు ప్రైవేటు వ్యక్తుల పరం చేయడానికి జరిగిన స్కీమ్స్గానే వీటన్నిటినీ, ఈ ఫ్రీబీ స్కీమ్స్ అన్నిటినీ ఆ దృక్కోణంతోనే ఆ దృష్టితోనే చూడాలి తప్ప దీనజనోద్ధరణ దృష్టితో చూడటానికి వీలు లేదన్నది జాతీయవాదుల అభిప్రాయం. ఈ డబ్బు మొత్తము డైరెక్ట్గా కంపెనీల ఖాతాల్లోకి రైతు ద్వారా 90% వెళ్ళిపోతుంది తప్ప దీనికి తోడు రైతుకు బాగుపడే అవకాశం శూన్యం ఉంటుందని జాతీయవాదుల అభిప్రాయం. ఇంకా ముఖ్యంగా ఈ వరాలు ఇచ్చే బదులు రైతుకు తను పండించిన పంటను ఫ్రీ మార్కెట్లో అమ్ముకునే అవకాశం కల్పించండి, ఎటువంటి సమస్య లేకుండా రైతు మిమ్మల్ని 1 రూపాయి అడగకుండా చేస్తాడు. దీంట్లో ఇంకొక ఆలోచన కూడా, హిడెన్ ఎజెండా ఇంకొకటి ఉన్నదండి. ఈ సంవత్సరం మొత్తం గ్రామ సమాఖ్యలు, గ్రామ సమాఖ్యల హారంతో మండల సమాఖ్య, మండల సమాఖ్య హారంతో జిల్లా సమాఖ్య, జిల్లా సమాఖ్య హారాలతో రాష్ట్ర సమాఖ్య, ఈ ఫార్మర్ కార్పొరేషన్స్ కొన్ని తయారు చేయాలి అన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు ఇవాళ ప్లీనరీలో అనౌన్స్ చేయడం జరిగిందండి. ఈ సమాఖ్యలన్నీ కూడా ఎలా జరుగుతాయన్నది నిన్న డీసీబీ బ్యాంక్ వరంగల్ చరిత్ర చూస్తే, అక్కడ జరుగుతున్న అన్యాయాలు, అక్కడ జరుగుతున్న అరాచకాలు, ఈ గ్రూపిజం ముసుగులో ఇవి పొలిటికల్ రీహాబిలిటేషన్ సెంటర్స్గా మారడానికి తప్ప ఇంకొక అవకాశం దీంట్లో శూన్యం. మనం ఎంత స్టడీ చేసి ఎన్ని క్రాప్ హాలిడేస్ ప్రకటించినా రైతు తనకున్న పొలంలో ఏమి వేయాలనుకుంటే అది వేస్తాడు, వాడికి పొలం అంటూ ఉంటే. ప్రభుత్వ లెక్కల్లో సగం పొలాలు పొలాలుగా ఉండి వాటి పేరుకు పాస్ పుస్తకాలు ఉండి వాళ్ళందరూ పట్టణాల్లో పనిచేసుకుంటున్న వారి లెక్కలు బీడు భూముల్లో ఉండి పొలాలుగా చలామణి అవుతున్న ఈ సబ్సిడీస్ కోసం చలామణి అవుతున్న పొలాలు కూడా కొన్ని వేల ఎకరాలు ఉంటాయి. వందల ఎకరాలు అంటే చిన్న నంబరు, లక్షల ఎకరాలు బహుశా అతిశయోక్తి అవుతుందేమో, కానీ వేల ఎకరాల్లో ఖచ్చితంగా అటువంటి పొలాలు ఉంటాయండి. ఈ బెనిఫిట్ స్కీమ్స్లో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అవుతారు. సో ఇది ఇంకొక కరప్షన్ స్కామ్కే దారితీస్తుంది తప్ప ప్రజాశ్రేయకరమైన ఆలోచన అయితే ఇది మారగలదన్న ఆలోచన జాతీయవాద దృక్పథంలో అయితే జాతీయవాదులు ఎవరికి అటువంటి ఆలోచన దీని మీద ఆ సదభిప్రాయం కల్పించలేకపోతుంది. ఈ ఉన్న పలాన ఈ స్కీమ్ ఏదో ఒక స్కీమ్ చేయాలండి, కానీ ఇలా డబ్బు పంచే స్కీము ప్రజలను భిక్షగాళ్ళం చేస్తుంది తప్ప ప్రజలకు వారి ఆర్థిక స్వావలంబన ఇచ్చే అవకాశం ఈ స్కీమ్స్కు ఉండదు కాక ఉండదు. ఇక రెండవ స్కీమ్ అండి, 605 కోట్ల రూపాయల ఖర్చుతో కేసీఆర్ కిట్లు ప్రెగ్నెంట్ ఉమెన్కు వారి పిల్లలకు 3 నెలలకు సరిపడా 16 ఎసెన్షియల్ ఐటమ్స్ పెట్టి 605 కోట్ల రూపాయల కిట్స్ ఇస్తున్నారు. ఈ కిట్స్ ప్రభుత్వ ఆసుపత్రులలోనే ఇస్తారని అనుకుంటున్నాను. ఈ కిట్స్ ఇవ్వడం సరే, దీన్ని ఎంకరేజ్ చేయడము ప్రభుత్వ ఆసుపత్రులకు రావడము అన్నటువంటి వాటికి పర్లేదు, కానివ్వండి ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేసి అక్కడ వైద్య సదుపాయాలను మెరుగుపరిచే దాని మీద ఈ డబ్బు ఖర్చు పెడితే ఈ కిట్స్ ప్రజలు కొనుక్కుంటారండి కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్ళకుండా. కానీ ఇక్కడ ఎంతసేపు ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాసిరకం వైద్యము ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న వైద్యుల రెస్పాన్సిబిలిటీని ఫిక్స్ చేయడానికి ఉన్న చట్టాలను ఉపయోగించగలిగితే ప్రభుత్వ ఆసుపత్రిలో, నాకు తెలిసి కలెక్టర్ గారి పేరు గుర్తు రావట్లేదండి, ఒక కలెక్టర్ గారు తిరుపతిలోనో చిత్తూరులోనో ఒక సంఘటన విన్నాను, వారి పిల్లవాడిని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి అపెండిసైటిస్ ఆపరేషన్ చేయించారు. హ్యాట్స్ ఆఫ్ టు సచ్ ఎ కలెక్టర్. ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళగలిగిన స్తోమత ఉండి కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి చేశారు. ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో కొన్ని చట్టాలు చేస్తున్నారు, ప్రభుత్వ సదుపాయాలు కావాలంటే ప్రభుత్వ ఉద్యోగులందరూ పిల్లల్ని ప్రభుత్వ వ్యవస్థలోనే చదివించాలి అన్న చట్టం తీసుకొస్తున్నారు కొన్ని రాష్ట్రాల్లో. సో ఇటువంటి ఆలోచనలు ఏవైనా చేస్తే ప్రభుత్వ వ్యవస్థ బాగుపడే అవకాశం ఉంది, కానీ ఫీజు రీఇంబర్స్మెంట్ అని ప్రైవేట్ కాలేజీలకు డబ్బు దోచిపెట్టడము, ప్రైవేట్ వ్యవస్థను వృద్ధి చేయడం తప్ప వాటి మీద ప్రభుత్వ అజమాయిషీ ఉండదు. లాంగ్ రన్ సొల్యూషన్స్ అవి కాజాలవు. కానీ ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వ పెద్దలు ఎవరైనా జాతికి, వాళ్ళు ఉండేది 5 సంవత్సరాలండి, మహా అంటే 10 ఏళ్ళ తర్వాత, వాళ్లే చెప్తారు యాంటీ ఇన్కంబెన్సీ వేవ్ అని వాళ్ళు అంటారండి. యాంటీ ఇన్కంబెన్సీ వేవ్ అనేది నువ్వు తప్పులు చేస్తే యాంటీ ఇన్కంబెన్సీ వేవ్ వస్తుంది, నీవు ప్రజారంజకమైన పాలన చేస్తే 100 ఏళ్ళైనా యాంటీ ఇన్కంబెన్సీ వేవ్ రాదండి, ప్రజలు నెత్తిన పెట్టుకుంటారు. సో యాంటీ ఇన్కంబెన్సీ వేవ్ గురించి ఆలోచించే బదులు మీ ఆలోచన 5 సంవత్సరాలు ప్రతి సంవత్సరాలు ప్రజాపాలన, లేదంటే ఇంకో 10 ఏళ్ళ అపోజిషన్, మళ్ళీ మీరు రావడం మళ్ళీ వాళ్ళు రావడం. సో మీ ఆలోచన ఎంతసేపు 5 లేక 10 సంవత్సరాలుగానే కనపడుతోంది, కానీ ఒక లాంగ్ రన్లో జాతి శ్రేయస్సు కోసం క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేసే విధానాలు ఈ ప్రభుత్వ ఆలోచనలలో, ఈ ప్లీనరీలో చేసిన సమాధానాలు, ఈ సొల్యూషన్స్ రిజల్యూషన్స్ వల్ల కనపట్టలేదు. ఇక గోట్ అండ్ బఫలో గొర్రెలు బర్రెల స్కీమ్, 85 లక్షల గొర్రెలు రేపు ప్రజలకు ఇవ్వబోతున్నారండి. దీని మీద మొన్న ఒక అతను నా దగ్గరకు వచ్చాడు, సార్ ప్రభుత్వం గొర్రెలు ఇస్తుందట నేను కూడా తెచ్చుకోవచ్చా అన్నాడు. కండిషన్ ఏమిటంటే 18 సంవత్సరాల నిండిన ఎవరైనా ఆ గొర్రెలు తెచ్చుకునే సొసైటీలో సభ్యులుగా చేరవచ్చని చెప్పారు, వెళ్ళి చేరవయ్యా అని చెప్పాను. సార్ నన్ను చేర్చుకోరు, దాంట్లో గొల్లలకు కురుమలకు ఆ ఇద్దరు సంఘాలకి యాదవులకు గొల్లలకు కొన్ని కులాలు పెట్టారండి, వాళ్లే చేరాలట వేరే వాళ్ళకి ఇవ్వరట అన్నారు. అంటే వెంటనే అది అన్యాయం కదా సార్ అన్నారు. ఖచ్చితంగా అన్యాయం అండి, భారత రాజ్యాంగం ప్రకారం సెక్షన్ ఆర్టికల్ 14, 15, 16, 17 ఈ 4 ఆర్టికల్స్ ప్రకారం ఏ వ్యక్తులను కూడా కులం పేరు మీద జాతి పేరు మీద డిస్క్రిమినేట్ చేసే అవకాశం లేదు. నిజంగా చెప్పాలంటే దీని మీద కోర్టులో కేసు ఎవరో ఒకళ్ళు ఖచ్చితంగా వేస్తారండి, ఎవ్వరు వేయకపోతే వీళ్ళే వేయిస్తారు. ఎందుకంటే ఈ 85 లక్షల గొర్రెలు, ఈ డబ్బు, ఈ ఖర్చు ఇదంతా నెత్తికి చుట్టుకునేదే. ఎవరో ఒకళ్ళు వేస్తారన్న స్కీమ్ అన్నా ఇచ్చి ఉండాలి, లేకపోతే ఎవరో ఒకళ్ళు రేపు దీని మీద ప్రశ్నిస్తే హైకోర్టులో 2 నిమిషం దీన్ని కొట్టేస్తారు. ఒక కులం పేరు మీద ఒక ఏదైతే కాన్స్టిట్యూషన్ పరంగా సర్వమత సమానత్వము, సర్వ కులాల సమానత్వాన్ని తీసుకొని వచ్చి రిజర్వేషన్స్ పెట్టి వాళ్ళకి అవకాశాలు ఇచ్చి అన్ని వర్గాల్లో ఒక ఈగలిటేరియన్ సొసైటీని తయారు చేయాలని భారత రాజ్యాంగం నిర్దేశిస్తోందో ఈ డెసిషన్ ఖచ్చితంగా దానికి అగెనెస్ట్గా ఉన్నదే. దానికి తోడు 18 సంవత్సరాల పైన ఉన్న వ్యక్తులకు ఈ సొసైటీలో సభ్యత్వం తీసుకొని గొర్రెలు కాసుకోమని చెప్తే కాన్స్టిట్యూషన్లో మనకిచ్చిన ఫండమెంటల్ డ్యూటీస్లో ఉన్న 2 ఫండమెంటల్ డ్యూటీస్, యూ షుడ్ బి టెక్నికల్లీ ఎనేబుల్డ్ టు ఫేస్ ద కాంపిటీషన్ ఆఫ్ ద వరల్డ్, సైంటిఫిక్ అప్రోచ్ షుడ్ బి దేర్ అన్న దానికి విఘాతం కలుగుతుంది. 14 ఏళ్ల వరకు ఖచ్చితంగా రైట్ కింద నీకు నిర్బంధ విద్య ఇవ్వాలి అని కాన్స్టిట్యూషన్ చెప్పినప్పుడు చదువుకున్న వ్యక్తిని గొర్రెలు దాచుకోవడానికి పంపడం అనేది రాజ్యాంగ విరుద్ధమైన చర్య అవుతుందని చాలామంది మేధావుల అభిప్రాయం. కానీ దీని మీద కంప్లైంట్ చేసేవాళ్ళు తక్కువ మంది ఉంటుంది. ఎందుకంటే ముందు ఈ గొర్రెలు తీసుకొని ఈ డబ్బు తీసుకొని దీని లాభం ముందు పొంది తర్వాత ఆలోచిద్దామనే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అసెంబ్లీలో దీని మీద చర్చ కూడా జరిగింది, ఈ 85 లక్షల గొర్రెలు ఎక్కడి నుంచి తీసుకురావాలి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ప్రకారం ఒక మిత్రుడు అంటున్నాడు, కర్ణాటక మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన గొర్రెలే ఇక్కడ ఉంటాయండి, ఈ అట్మాస్ఫియర్కి అవి సూట్ కావు, తెచ్చే దారిలోనే సగం గొర్రెలు అటు ఇటు కాకుండా అవుతాయి అవి. ఈ స్కీమ్ ఎలా సక్సెస్ఫుల్గా చేస్తారో వేచి చూడాల్సిందే, ఇది ఒక పెద్ద సైంటిఫిక్ ఛాలెంజ్ అని కూడా ఒక వ్యక్తి అన్నారు. సో ఇటువంటి ఆలోచనలు ఈ ఫార్మర్ ఫెడరేషన్, ఈ రైతు సమాఖ్యలు ఆఖరుకు ఇవి ఇంకొక పొలిటికల్ రీహాబిలిటేషన్ సెంటర్స్గా మారుతాయన్నది అభిప్రాయం. సో ఈ స్కీమ్స్ అన్నిటితో ఈ 2 సంవత్సరాలలో ఒక ఎలక్షన్ స్టంట్గా దీన్ని ఏం చేయగలరు అన్నది వేచి చూడాల్సిన అంశమే. ఇకపోతే అండి నెక్స్ట్ ఐటెం కింద ఈ క్రిటిక్ రిపోర్ట్, ఒక పిహెచ్డి రిపోర్ట్ గురించి డిస్కస్ చేద్దాం అనుకున్నాం. ఈ టాపిక్ అంబేద్కర్ క్రిటిక్ ఆఫ్ ద ఇండియన్ సోషల్ సిస్టమ్. ఒక 50 పేజీల బ్రీఫ్ ఇంట్రొడక్షన్ దీని నుంచి ఎక్స్ట్రాస్ తీశానండి. వాటి మీద ఒక జాతీయవాద దృక్పథంతో ఈ వ్యూస్ను కొంచెం మనం డిస్కస్ చేద్దాం. ఆథర్ యొక్క ఒపీనియన్ ఏమిటి, అది ఎంత సత్య దూరము అని నేను అనను, కానివ్వండి ఎంత కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఈ ఆథర్ ఒపీనియన్ చేసుకున్నాడు, ఎక్కడున్నది ఆ గ్యాప్ను బహుశా జాతి శ్రేయస్సు కోసం మేధావులు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది అన్న దృక్పథంతో దీని మీద ఒక క్రిటిక్గా రిపోర్ట్, ఈ డిస్కషన్ను ఒక క్రిటిక్ రిపోర్ట్గానే చూడదలుచుకున్నాం. సో ఈ డిస్కషన్లోకి వెళ్లే ముందు ఒక 2 నిమిషాల విరామం తీసుకుందాం.
మీరు వింటున్నారు నగేష్ పంచాగ్నుల గారి మన దేశం మన రాజ్యం కార్యక్రమం April 21, 2017 నాటి ఎపిసోడ్ పునః ప్రసారం.
వి విల్ జాయిన్ ఆఫ్టర్ 2 మినిట్స్. థ్యాంక్ యూ. Stay tuned.
హాయ్, నేను మీ మణి శర్మ. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరమయ.
ఇందు గలడందు లేడని సందేహం వలదు. సాహిత్యం, సినిమా, సైన్స్, చరిత్ర, రాజనీతి, సైకాలజీ, జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, చరిత్రను మలుపు తిప్పిన గొప్ప వ్యక్తులు, ఇలా వివిధ అంశాలలో నేను నేర్చుకున్నవి, నన్ను ఆశ్చర్యపరిచినవి మీతో పంచుకోవడానికి ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 to 7 PM ఇండియన్ స్టాండర్డ్ టైంకి పీవీకేతో పిచ్చాపాటి కార్యక్రమం ద్వారా మీ ముందుకు వస్తున్నాను. కార్యక్రమం పునఃప్రసారం సాయంత్రం 6:30 to 7 PM ఈస్టర్న్ స్టాండర్డ్ టైంలో కూడా.
హాయ్, దిస్ ఇస్ సాకేత్. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
నమస్కారం, నేను మీ కృష్ణ చైతన్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
హే నమస్తే, నా పేరు సవ్యసాచి. నాకన్నా పెద్ద సినిమా పిచ్చాన్ని ప్రపంచంలో మీరు ఎక్కడ చూసి ఉండరు, కానీ యూకేలో చూడొచ్చు, ఎందుకంటే నేను యూకేలో ఉంటాను కాబట్టి. నాకు నచ్చిన ఒక 52 సినిమాల గురించి నేను మీతో కొన్ని విషయాలు పంచుకుందాం అనుకుంటున్నాను. ఎవ్రీ వీక్ ఒక సినిమా గురించి ఎవ్రీ సండే ఆదివారం సాయంత్రం 6:00 to 6:30 వరకు భారత కాలమానం ప్రకారం, అంటే మీరు సియేటల్ లేదా బే ఏరియాలో ఉంటే పొద్దున్నే 6 లేచి వినాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీకోసం రిపీట్ టెలికాస్ట్ ఉంటుంది. ఈస్టర్న్ టైం 6:00 to 6:30 వరకు ఈవినింగ్ టైం. సో వెయిట్ ఫర్ ఇట్, నా షో నేడే చూడండి.
వన్ మినిట్ మ్యూజిక్ బైట్ ఫ్రమ్ బ్యాండ్ ఇండో సోల్ బై కార్తీక్ అయ్యర్.
We will join after 2 minutes. Thank you. Stay tuned. Welcome to Manadesham Manarajyam Karyakramam. Oka thesis meeda book report ga ee amshanni meeto panchukoni Bharatiya drupadamlo mana aalochanalo unna vairithyalanu pseudo knowledge tho ఒక అవగాహన లేమితో సిద్ధాంతాలుగా ప్రతిపాదించే ఆలోచనను మేధావులు విరమించుకోవాలి. ఎందుకంటే అండి, ఆ ఆలోచనతో ఈ రిపోర్ట్ కార్యక్రమాన్ని ఈ క్రిటిక్గా ఈ బుక్ రిపోర్ట్ను ఈ థీసిస్ రిపోర్ట్ను ఆథర్ నేమ్ నేను డిస్కస్ చేయదలుచుకోలేదండి పబ్లిక్గా, బట్ ఆ కంటెంట్స్ను మనం ఒక జాతీయవాద దృక్పథంతో చూద్దాం. ఇక్కడ ఏమిటంటే అండి, భారతదేశ చరిత్ర కొన్ని వర్గాలు వక్రీకరించబడుతోందని, కొన్ని వర్గాలు తప్పులు తడకాని, కారణం ఏదైతే ఏమి గత 150, 200, 300 సంవత్సరాల్లో ఉన్న చరిత్ర మొత్తం కూడా సత్యదూరం అన్నది ప్రతి మేధావి అభిప్రాయపడేదే. ఏ కారణం చేతనైతే ఇది వక్రీకరించబడింది, ఇది సత్యం కాదు అని ఒక వర్గం అంటుంది, ఈ సిద్ధాంతాలు తప్పు అని ఇంకో వర్గం అంటుంది. మొత్తానికి ఎలా అయితే ఏమి రెండు వర్గాలు కూడా దీన్ని తప్పు అని ఒప్పుకుంటాయి. కానీ ఆ సారూప్యతను అంగీకరించడానికి ఏ వర్గము సిద్ధపడదు. అది మన దగ్గరున్న వైవిధ్యభరితమైన ఆలోచన శక్తి. ఇక్కడ ఏమిటంటే అండి, ఈ కంటెంట్స్ను కంటెంట్గా మనం తీసుకుని ఆథర్ యొక్క ఆలోచనలను ఆలోచనలుగా తీసుకుని మన భారతీయ సంస్కృతి, మన భారతీయ విద్యా విధానము, చరిత్ర, ఇదేదో కుహానా మేధావులు రచించిన చరిత్ర కాకుండా మన భారతీయ వాంగ్మయాన్ని దృష్టిలో పెట్టుకొని దీనిలో ఉన్న అంతరాలను పరిశీలిస్తూ ఈ యొక్క పరిశోధక విద్యార్థి ఆలోచన సరళిని అసెస్ చేసి మార్చుకోవలసిన ఆలోచన విధానం ఏమైనా ఉన్నదా అన్న దాని మీదనే మనం ఫోకస్ చేద్దాం. ఈ రిపోర్ట్లో అమాంగ్ మెనీ ప్రాబ్లమ్స్ ఇన్ అవర్ కంట్రీ ఇండియా స్టిల్ ఫేసెస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఏ సిస్టమ్ విచ్ హ్యాస్ డీవాల్యూడ్ ద హ్యూమన్ డిగ్నిటీ of Shudras and Untouchables. As a result, they have remained socially degraded, economically improvised, and excluded from educational and cultural opportunities. అన్న దాంతో ఈ సిద్ధాంతిక వ్యాసాన్ని మొదలుపెట్టాడు ఈ స్కాలర్. ఇక్కడ ఏమిటంటే అండి, క్యాస్ట్ సిస్టమ్ ఈ వ్యాసంలోనే ఇంకొక చోట ఈ కోటెడ్ వివేకానంద అండ్ గాంధీ ఆల్సో పర్సన్స్ లైక్ వివేకానంద గాంధీ ఎక్సెట్రా హూ వాంటెడ్ సోషల్ రిఫార్మ్ ఫెయిల్డ్ బికాస్ దే డిడ్ నాట్ వాంట్ టు చేంజ్ ద క్యాస్ట్ సిస్టమ్. అంబేద్కర్ వాజ్ ద ఫస్ట్ పర్సన్ ఇన్ ఇండియా టు టెల్ ద వరల్డ్ దట్ అన్టచబిలిటీ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ద క్యాస్ట్ సిస్టమ్ అండ్ క్యాస్ట్ ఈస్ ద ఫౌండేషన్ అన్ విచ్ హిందూ రిలీజియన్ స్టాండ్స్. ఈ క్యాస్ట్ సిస్టము దీంతో ఈ అన్టచబిలిటీ ఈ సంఘటనలు జరిగాయి అన్నది నిర్వివాదాంశం. కొంతమంది స్వార్థపరుల వలన కుల మత భేదాలకు అతీతంగా అంటరానితనం అన్నది భారత సమాజంలో ఒక దురదృష్టకరమైన సంఘటన. అయితే ఈ విద్యార్థి ఇంకొక చోట ఒక రెఫరెన్స్ ఇచ్చారండి. ఈ 17వ శతాబ్దానికి ముందు ఈ క్యాస్ట్ అన్నది ఎక్కడా కూడా ఇండియన్ సిస్టంలో కనపడలేదు. సి ద కరెంట్ స్పెల్లింగ్ ఆఫ్ ద వర్డ్ ఈజ్ ఆఫ్టర్ ఫ్రెంచ్ వర్డ్ క్యాస్ట్ విచ్ అపియర్స్ ఇన్ 1800 ఇన్ ద అకాడమిక్స్ అండ్ ఈజ్ హార్డ్లీ ఫౌండ్ బిఫోర్ 1740. అంటే 1740 ముందు ఈ క్యాస్ట్ అనేది అంత ప్రాముఖ్యంలో లేదు అని డెఫినేషన్ ఆఫ్ క్యాస్ట్ అని ఇదే విద్యార్థి చెప్పాడు. తర్వాత వర్ణాశ్రమ వ్యవస్థ మీద ఈ చతుర్వర్ణాల మీద కాస్త ఒక 20 పేజీల డిస్కషన్ సాగించాడు. ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ప్రముఖంగా ఒకటి ఉన్నదండి. 1740 ముందు క్యాస్ట్ అన్నది హిందూ సమాజంలో ఈ పదం లేదు అని ఈ ఆఖ రాశారు. ఇది ఫ్రెంచ్ నుంచి డిరైవ్ చేసిన వర్డ్ అని. కానీ ఈ విద్యార్థి కోట్ చేసిన సంఘటనలన్నీ కూడా 1700 ఉన్నాయి. అయితే ఇక్కడ ఈ ఇన్హ్యూమన్ కండిషన్స్ అన్నీ కూడా 300 సంవత్సరాల క్రితం కొంతమంది స్వార్థపరుల వలన కల్పించిన సంఘటన చెప్పే ఆధారాలు సహస్ర ఆధారాలు ఉన్నాయి. కానీ విద్యార్థి వాటిని పరిశీలించలేదు. ఈ వ్యవస్థను దూరం చేయడానికి ఇటువంటి సమాజంలో ఇటువంటి అంతరానితనాన్ని కానీ లేకపోతే ఈ వర్గ విభజనను కానీ దూరం చేయడానికి అన్నమాచార్య కీర్తన ఒకటి ఈ అనుమానాలన్నీ పటాపంచలు చేస్తుంది. బ్రహ్మముక్కడే, పరబ్రహ్మముక్కడే, మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే, చండాలుండేటి సరి భూమి ఒకటే అని. ఈ సమాజంలో అంతరాలు లేవని చెప్పడానికి ఈ వాగ్గేయకారుడి గేయం కంటే మించిన సాక్ష్యం ఇంకొకటి అక్కర్లేదు. 600 సంవత్సరాల క్రితం అన్నమాచార్య రాసిన ఈ పాట, ఈ జానపద గేయం, ఇటువంటి ఈ అంటరానితనం అన్న వ్యవస్థ గత 300 సంవత్సరాలలో కొంతమంది స్వార్థపరుల వల్ల ఇండ్యూస్ కాబడినది అని సాక్ష్యం చెప్పకనే చెబుతోంది. కానీ ఇటువంటి రెఫరెన్స్ నాకు ఈ వ్యాసంలో ఎక్కడా కనపడలేదు. ఆరిజిన్ ఆఫ్ క్యాస్ట్ సిస్టమ్ అని మళ్ళీ 3000 సంవత్సరాల చరిత్రకు వెళ్ళారండి స్కాలరు. వేదిక్ పీరియడ్లో ద బ్రాహ్మిన్స్ ఆర్ ద ప్రీస్ట్లీ క్లాస్ కేమ్ ఫ్రమ్ ద హెడ్ ఆఫ్ గాడ్, క్షత్రియాస్ ద వారియర్ క్లాస్ కేమ్ ఫ్రమ్ ద షోల్డర్ ఆఫ్ ద గాడ్, వైశ్యాస్ ద ట్రేడింగ్ క్లాస్ కేమ్ ఫ్రమ్ ద థై ఆఫ్ గాడ్, శూద్రాస్ ద సర్వెంట్ క్లాస్ కేమ్ ఫ్రమ్ ద గాడ్. మొత్తానికి వీటన్నిటిలో ఒక మాట మటుకు ఖచ్చితంగా చెప్పాడు, ప్రజలు మొత్తం మంది ఒకే దేవుడి నుంచి ఉద్భవించబడ్డారు అని చెప్పకనే చెప్పాడు. అయితే ఇక్కడ ఈ వర్ణాస్ హ్యాడ్ ఇట్స్ ఓన్ డ్యూటీస్ అని కొంతమంది స్కాలర్స్ యొక్క రెఫరెన్స్ తీసుకున్నారండి. అక్కడ వారి అవగాహన లోపాన్ని, ఈ చాతుర్వర్ణ సిస్టమ్ మీద వారి అవగాహన లోపాన్ని ఈ డిస్కషన్ పరంగా నేను కొంత ప్రశ్నించదలుచుకున్నాను. దానికి సాక్ష్యంతో సహా దీంట్లో అంటారండి, చాండోగ్యోపనిషద్ ఋగ్వేద పీరియడ్లో, చాందోగ్యోపనిషద్ అంటే 1000 సంవత్సరాల క్రీస్తు పూర్వం జరిగిన సంఘటనలో చాందోగ్యోపనిషద్లో చెప్పారటండి, అకార్డింగ్ టు దోస్ హూ ఆర్ ప్లెజెంట్ కండక్ట్ హియర్ ద ప్రాస్పెక్ట్ ఈజ్ ఇండీడ్ దట్ దే విల్ ఎంటర్ ద ప్లెజెంట్ వూంబ్, ఈదర్ ద వూంబ్ ఆఫ్ ఎ బ్రాహ్మిన్ ఆర్ ద వూంబ్ ఆఫ్ ఎ క్షత్రియ ఆర్ ద వూంబ్ ఆఫ్ ఎ వైశ్య, బట్ దోస్ హూ ఆర్ స్టింకింగ్ కండక్ట్ విత్ స్టింకింగ్ కండక్ట్ హియర్ the prospect is indeed that they will enter a stinking womb, either the womb of a dog or a womb of a swine. ఇది చాలా సత్యదూరమైన ఆలోచన అండి. ఎందుకంటే 86 కోట్ల జీవరాశులుగా భగవద్గీతలో భగవంతుడు ఒక చోట శ్రీకృష్ణ పరమాత్మ ఒక మాట చెప్పాడు, నానా యోనిషు కౌంతేయ అన్నాడు. కానీ అంటే హిందూ సమాజం కర్మ సిద్ధాంతం మీద ఆధారపడింది. నీవు చేసిన కర్మ వల్ల నీ తదుపరి జన్మ చేయాలి హైందవ నమ్మకం. నీవు సత్కర్మలు చేస్తే ఉత్తమ జన్మకెళ్తావు, దుష్కర్మలు చేస్తే నీచ జన్మకెళ్తావు అని చెప్పడానికి ఉన్న ఆలోచనను ఈ సిద్ధాంతంలో ఈ పరిశోధన చేసిన విద్యార్థి బ్రాహ్మణ్ ఊంబ్, క్షత్రియ ఊంబ్, వైశ్య ఊంబ్, ఈ జన్మ సిద్ధాంతం, ఈ పునర్జన్మ సిద్ధాంతంలో నరకం అంటే ఏమిటి అంటే మళ్ళీ పుట్టడం ఏంటి. ఇట్ డజంట్ నీడ్ టు బి ఎ బ్రాహ్మణ్ ఊంబ్ ఆర్ క్షత్రియ ఊంబ్ ఆర్ వైశ్య ఊంబ్ ఆర్ సమదర్ ఊంబ్ ఆర్ డాగ్ ఊంబ్ స్వైన్ ఊంబ్ హార్స్ ఊంబ్ కాదు. మలమూత్రాల్లో ఇంచి బయటికి రావడం ఇష్టం లేక జీవుడు రెండు చేతులు పైకెత్తుకొని పుడతాడండి. ఈ అవకాశం నాకు ఇవ్వు, నేను ఈ జన్మ లేకుండా ఉండే స్థితి ఆలోచించుకో ఉంటాను అన్న ఆలోచనతో హైందవ సమాజంలో జన్మనాం నరజన్మ దుర్లభం అన్నారు. కానీ జన్మనాం ఫలానా బ్రాహ్మణ జన్మ, వైశ్య జన్మ, క్షత్రియ జన్మ దుర్లభం అని చెప్పలేదండి. అలాగే ఇంకొక చోట ఈ హెస్ గివెన్ రెఫరెన్స్ ఆఫ్ మహాభారత రామాయణ అండ్ భగవద్గీత. డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ లార్డ్ రామ ఓన్లీ ద అప్పర్ 3 క్లాసెస్ వర్ అలౌడ్ టు డూ తపస్ ద పెనెన్స్ అండ్ మెడిటేషన్. నవ్ ఇట్ సో హ్యాపెండ్ దట్ వన్ ఆఫ్ ద లో క్యాస్ట్ శూద్ర అండర్ టుక్ పెనెన్స్ ఇన్ ఆర్డర్ టు అటైన్ డివినిటీ. యాజ్ సూన్ యాజ్ లార్డ్ రామ హర్డ్ దిస్ హీ కిల్డ్ ద శూద్ర ఫర్ సచ్ ప్రెజంప్షన్ విచ్ ఇస్ అబ్సల్యూట్లీ ఎ బిజార్ అండ్ రాంగ్ స్టేట్మెంట్ అండి. ఎందుకంటే రామాయణ కాలంలో రాముడు ఒక దుర్మార్గ ఆలోచనతో ఉన్న రావణాసురుణ్ణి, వేద వేదాంగ కోవిదుడు అని చెప్పే రావణాసురుణ్ణి, ఈ సోకాల్డ్ పరమ పవిత్రమైన బ్రాహ్మణ జాతిలో పుట్టాడు అన్న రావణుణ్ణి కేవలం పరస్త్రీ వ్యామోహము అన్న ఒకే ఒక తప్పుతో రాముడు అతన్ని సంహరించాడండి. తనకు ఆ రోజు ఉన్న చట్టాల ప్రకారం బ్రహ్మహత్యా దోషం వస్తుంది అని బ్రాహ్మణుడు అవంజుడు చంపదగిన వాడు కాదు అని తెలిసినా వాడు చేసిన తప్పుకు వాడిని సంహరించగల ధైర్యం రామరాజ్యంలో ఆ రోజు వ్యవస్థ రాముడికి ఇచ్చింది. శూద్రుడు తపస్సు చేస్తే రాముడు వెళ్ళి వాడిని సంహరించాడన్న దానికి సత్యదూరం అనడానికి ఇంకొక ఆధారం ఏమిటంటే అండి, బోయవాడుగా వేటగాడుగా ఉన్న వాల్మీకి వేద వేదాంగాలను చదివి రామాయణ మహాకావ్యాన్ని రాసి అదే రాముడితో దాని 4 నోట్ ప్రీటెక్స్ట్ రాసి సర్టిఫై చేయించాడు రామాయణంలో చెప్పింది మొత్తము అక్షర సత్యము, ఇది రాముడి యొక్క జీవిత చరిత్ర అని సర్టిఫికెట్ తీసుకున్నాడండి వాల్మీకి. సో అటువంటి వ్యవస్థ నడుస్తున్న రోజుల్లో సాక్షాత్ రామరాజ్యానికి మర్యాద పురుషోత్తం ప్రభు శ్రీరామ్ అని చెప్పే రామరాజ్యంలో రాముడు వేదం చదివినందుకు శూద్రుణ్ణి చంపాడు అన్నది ఎంతవరకు సత్యము అన్నది మేధావులు ఆలోచించాల్సిన అవసరం ఉంది. అటువంటి థీసిస్కు డాక్టరేట్ అవార్డు చేయడం ఏం జరుగుతున్నది వ్యవస్థలో అన్న ప్రశ్న ఇంకోటి ఉత్పన్నమవుతుంది. అలాగే ఇట్ డిస్క్రైబ్స్ ద స్టోరీ ఆఫ్ ఏకలవ్య ఇన్ మహాభారత ఇండిజినస్ బాయ్ హూ హ్యాస్ టు లూజ్ హిస్ థంబ్ ఆఫ్ రైట్ హ్యాండ్ బికాస్ హీ లెర్న్డ్ ఆర్చరీ అండ్ హ్యాడ్ కమ్ టు బి నో లెస్ స్కిల్డ్ దాన్ అర్జున ఇన్ దిస్ ఆర్ట్. దిస్ షోస్ ద రిజిడిటీ ఆఫ్ ద క్యాస్ట్ సిస్టమ్ దట్ ఎడ్యుకేషన్ వాజ్ మెంట్ ఓన్లీ ఫర్ అప్పర్ క్యాస్ట్ విచ్ ఇస్ అగైన్ రాంగ్ స్టేట్మెంట్. ఇట్ హ్యాస్ అ ఫారిన్ రెఫరెన్స్ ఆఫ్ మేసీ 28:30. That is another bizarre statement. If that is so, Vidura would have been never allowed to be a minister in the court of Dhritarashtra. Karna would have been never allowed to learn the art of archery. ఏకలవ్యుణ్ణి గురుదక్షిణ అడిగాడు అంటే భారతంలో దాని జస్టిఫికేషన్ కూడా ఇచ్చారండి. ఏ వ్యక్తికైనా కర్ణుణ్ణి శపించారన్నా ఏకలవ్యుణ్ణి దండించి శిక్షించారన్నా గురువుకు ఆ రోజు ఒక అధికారం ఉందండి. అయితే అన్ఫార్చునేట్లీ వచ్చే కాలంలో రాన్ కాలంలో ఈ మేధావి వర్గంలో ఉన్న గురువులు కొంతమంది స్వార్థపరులై సమాజానికి నష్టపరిచిన మాట వాస్తవము. ఎవరో కొద్ది వ్యక్తులు తప్పు చేసినందువలన వ్యవస్థను నిందించడం భావ్యం కాదు. ఇక్కడ జరిగింది ఏమిటంటే అండి, గురువు శిష్యుడికి విద్య నేర్పేటప్పుడు ఆ విద్య అపాతదానం చేయకుండా ఉండడానికి గురువులకు కొన్ని పరీక్షలు తీసుకునే అధికారం ఉండేదండి ఆ రోజుల్లో. ఆ రోజుల్లో కాదు, ఇవాళ కూడా ఆ అధికారం గురువుకి ఎప్పుడూ ఉంది. మహామంత్రి తిమ్మరసు శ్రీకృష్ణదేవరాయలను ఒక యుద్ధ విశారదుడిగా, ఒక రాజ్యాన్ని శక్తివంతుడిగా తయారు చేసి అటువంటి శక్తిని సింహాసనం మీద ప్రశ్నించబోతూ ఆఖరుకు అందరి ఎదురుగా చెంప చెళ్ళుమనేటట్టు తిమ్మరసు గారు కొట్టారండి. కొట్టిన వెంటనే కృష్ణదేవరాయలకు దిమ్మ తిరిగిపోయింది. ఏమైంది గురువుగారు, తిమ్మరసు గారు నన్ను ఎందుకు ఇలా కొట్టారు అని కళ్ళ నీళ్లతో అప్పాజీ అని పిలిచాడట. ఏమైందండి, నన్ను ఎందుకు కొట్టారు, నేను చేసిన తప్పేమిటి అని తిమ్మరసు గారు ఒక సమాధానం చెప్పారు. కృష్ణరాయ, రేపటి నుండి నువ్వు మహారాజు కాబోతున్నావు, రాజును కనుక చెంప పగల కొడితే మరణదండనే శిక్ష, నాకు రేపు ఈ అవకాశం రాదు. ఇన్నాళ్ళు నీకు నెప్పంటే ఏమిటో తెలియకుండా పెంచాను, రేపటి నుంచి రాజదండం నీ చేతిలో తీసుకొని నువ్వు శిక్షించినప్పుడు ఆ నెప్పి యొక్క బాధ తెలిస్తే నీవు సమర్థవంతంగా రాజ్యాన్ని ఏలగలవు, న్యాయాన్ని ధర్మాన్ని నువ్వు పాటించగలవు. ఇది నా ఆఖరు పాఠం నీకు, నేను ఇవాళ తప్ప నాకు చెప్పే అవకాశం లేదు, అందుకని నిన్ను బాధించాల్సి వచ్చింది అని కావలించుకున్నాడు కృష్ణదేవరాయల్ని. గురువు యొక్క విలువ అదండి. ఇక్కడ ఏకలవ్యుడికి అర్జునుడికి విద్య నేర్చుకోవాలన్న కోరిక ఉంది, విద్యార్థికి ఉండాల్సిన లక్షణం. దాంతోపాటు ధర్మ పరిరక్షణకే శస్త్రాన్ని ఎత్తాలి అన్న ఆలోచన ఉంది, అది రాజధర్మం. కానీ కర్ణుడికి ఏకలవ్యుడికి ఆ ఆలోచన లేదండి. గురువు అక్కడ గ్రహించింది ఏమిటి అంటే, నేను అర్జునుడి కంటే గొప్ప విలుకాణ్ణి కావాలి అన్న ఆలోచనే వాళ్ళకు ఉన్నది, కానీ ఈ విలు విద్యతో నేను దేశ సంరక్షణ అనే ఆలోచన ఆ ఇద్దరికీ లేదండి. అందుకని ఆ రోజు గురువులు ఆ నేర్చుకున్న విద్యను వాడికి పనికి రాకుండా దేశానికి రాకుండా ఉండడానికి వారు అటువంటి శిక్షలు ఆ రోజు విధించేవారు. ఆ ఉద్దేశంతో ఏకలవ్యుడు వేలిమ్మన్నారు. కానీ ఏకలవ్యుడికి ఒక ఇండిజినస్ బాయ్నో, లేకపోతే ఒక కులీనో, ఒక తక్కువ కులంలో పుట్టాడనో విద్య నేర్పించలేదు అన్న మాట సత్యదూరం. ఒకవేళ అది సత్యమైతే ఘటోద్గజుడికి అన్ని విద్యలు నేర్పించే అవకాశం మహాభారతంలో మనం చూడకూడదు. పరశురాముడు లాంటి వ్యక్తి కర్ణుడికి అన్ని విద్యలు నేర్పించి ఆ లోపల ఉన్న ఆ అసూయ అన్న గుణంతో దాన్ని కారణంగా చేసుకుని నీకు అవసరం వచ్చినాడు, ఈ విద్య పనికి రాకుండా పోతుంది అన్న కర్స్ శాపాన్ని ఇవ్వడం కూడా మనం చూస్తున్నాం. అంటే అపాత్ర దానం జరిగింది కాబట్టి ఆ సంఘటనలో ఇటువంటి నిర్ణయాలు గురువులు తీసుకోవాల్సి వచ్చింది, కానీ అది సత్యదూరం. ఈ స్టేట్మెంట్ ఏదైతే భారత కాలంలో అప్పర్ క్లాస్కే విద్యా హక్కు ఉండేది అన్నది సత్యదూరం. అప్పర్ క్లాస్కే విద్యా హక్కు ఉంటే ఒక దాసీపుత్రుడైన విదురుడికి హస్తినాపుర సామ్రాజ్యంలో మహామంత్రి పదవిలో కూర్చోబెట్టే దాఖలా కూడా మనం చూడకూడదు. అయితే మహాభారత గాథ మొత్తం అసత్యమైతే ఏకలవ్యుడి వృత్తాంతము అసత్యమే, అది సత్యమైతే విదురుడు చదువుకొని మహామంత్రి పదవిని అధిష్ఠించాడు కాబట్టి విద్యా ఉద్యోగ అర్హతలు ఉన్నాయి అన్నమాట కూడా అంతే సత్యదూరం కావాలి. ఇకపోతే ఇక్కడ ఇంకొక మాట చెప్పారండి, భగవద్గీతలో 18వ అధ్యాయంలో 41 నుంచి 8 శ్లోకాలు, 41 నుంచి 50 శ్లోకం 49వ శ్లోకం వరకు లార్డ్ కృష్ణ టెల్స్ ఎవ్రీ వన్ దట్ హీ హ్యాస్ టు డూ ద డ్యూటీ ప్రిస్క్రైబ్డ్ ఫర్ హిస్ వర్ణ ఆర్ నో అదర్ వర్ణ దోస్ హూ వర్షిప్ హిమ్ అండ్ హిస్ డివోటీస్ దే విల్ నాట్ ఒబ్టైన్ సాల్వేషన్ బై మియర్ డివోషన్ బట్ డివోషన్ అకంపనీడ్ బై అబ్జర్వెన్స్ ఆఫ్ ద డ్యూటీ లేట్ డౌన్ ఫర్ హిస్ వర్ణ ఇన్ షార్ట్ శూద్ర హౌఎవర్ గ్రేట్ హీ మే బి ఏ డివోటీ విల్ నాట్ గెట్ సాల్వేషన్ ఇఫ్ హీ ట్రాన్స్గ్రెస్డ్ ద డ్యూటీ ఆఫ్ శూద్ర ఇది రాడ్రిగస్ 198 రెఫరెన్స్ కూడా ఇచ్చారు. ఆ రెఫరెన్స్ కోసం ప్రయత్నం చేశాను, ఆ రెఫరెన్స్ నాకైతే కనపడలేదు. కానీ ఇది కూడా చాలా సత్యతరం. భగవద్గీత 18 అధ్యాయాలు ఇవాళ మేనేజ్మెంట్ పుస్తకాలన్నిటి సంగ్రహ సమారోహం. ఒక చిన్న పుస్తకంగా వాటన్నిటిని కండెన్స్ చేస్తే భగవద్గీత తయారవుతుంది. ఇక్కడ ఏమన్నారంటే, చతుర్వర్ణం మయా సృజాం గుణ కర్మ విభాగశ, వాడు చేస్తున్న పనుల్ని బట్టి నేను 4 వర్ణాలుగా మనుషుల్ని విభజించుకున్నాను. నా సౌలభ్యం కోసం నేను 4 వర్ణాలుగా చేసుకున్నాను. దట్ డజంట్ మీన్, ఒక రిపోర్ట్ చూశానండి నేను, ఎ పిహెచ్డి ఇన్ ఫిజిక్స్ కెన్ నెవర్ ప్రొడ్యూస్ ఎ చైల్డ్ విత్ నాలెడ్జ్ ఆఫ్ పిహెచ్డి ఇన్ ఫిజిక్స్. ఈజ్ ఇట్ పాసిబుల్? ఒక ఐన్స్టీన్ తన కొడుకును ఇంకొక ఐన్స్టీన్ చేసే సామర్థ్యం ఉన్న నాలెడ్జ్ ఈ వర్ణ వ్యవస్థలో కానీ కుల వ్యవస్థలో కానీ ఉన్నదా? అది లేనప్పుడు ఒక నోబెల్ గ్రహీత పిల్లలందరికీ నోబెల్ బహుమతి రావాలని లేదు. ఒక కుటుంబంలో వచ్చిందండి, వరుసగా 3 తరాలు నోబెల్ బహుమతి వచ్చింది, కానీ అది సామాన్యమైన విషయం కాదు. శ్రమ ఫలితము దాని వెనుక ఉన్నాయి. ఎస్, ఒక ముఖ్యమంత్రి కొడుకు మనవడు వరుసగా ముఖ్యమంత్రులు కావచ్చు, ఒక ప్రధానమంత్రి కొడుకు మనవడు కూతురు ఆ తరం వాళ్ళు అల్లుడు ఇంటల్లుడు వాళ్ళందరూ ప్రధానమంత్రులు కావచ్చు, అది పాసిబుల్ అవుతుంది. కానీ ఈ చతుర్వర్ణ విధానంలో ఒక వ్యక్తి, ఒక పిహెచ్డి స్కాలరు ఆ రెండో వాడిని పిహెచ్డి స్కాలర్గా పుట్టించడం అనేది అసాధ్యమైన పని. దీన్ని వారి యొక్క కర్మలకు వారి యొక్క గుణాలకు అనుగుణంగా మనుషుల్ని 4 రకాలుగా నేను విభజించుకున్నానన్నాడే, కానీ ఈ గణం వాడు దీంట్లోనే ఉండాలి అని ఎక్కడా చెప్పలేదండి భగవద్గీత మొత్తం మీద. భగవద్గీతలో ఇంకొక శ్లోకంలో ఇంకొక సెంటెన్స్ కూడా చెప్పారండి, జన్మనాం జాయతే శూద్ర తస్మాత్ ద్విజోర జాయతే అన్నాడు. పుట్టుకతో ప్రతి ఒక్కడు శూద్రవర్ణంలోనే పుడతాడు, వాడి గుణాల వల్ల వాడు ఉత్తమ వర్ణానికి వెళ్ళే అవకాశం ఉంది అన్నది కూడా ఇదే భగవద్గీతలో చెప్పారండి. భగవద్గీతలో ఈ స్టేట్మెంట్ అయితే ఎక్కడా లేదు. దట్ వన్ హూ ఈజ్ బార్న్ ఇన్ దట్ వర్ణ షుడ్ డూ ఓన్లీ దట్ జాబ్. ఒకవేళ అది సత్యమైతే మన చరిత్రలో మనము చూసిన కొన్ని 100 మంది ఒక వర్ణం నుంచి ఇంకో వర్ణానికి మారిన సంఘటనలు కొన్ని 1000 సంఘటనలు ఉన్నాయి. మామూలుగా కాదు, నేను ఒక లిస్ట్ కలెక్ట్ చేసి పెట్టాను ఈ డిస్కషన్ కోసము. ఈరోజు షేర్ విత్తాను, ఇంత దారుణంగా సిద్ధాంత వ్యాసాలు రాసి వాటిని పబ్లిష్ చేసి చూసిన గైడ్స్ను వాళ్ళందరినీ కూడా ఇవాళ మనల్ని మనము ఎవరు ఎవరిని నష్టపరుస్తున్నారు అని ఆలోచించుకోవలసిన అవసరం అయితే ఈరోజు తప్పకుండా ఉన్నదండి. ఈ వ్యవస్థలో శంకరాచార్య గారి సంఘటన ఒకటి తప్పకుండా ఇక్కడ మనం డిస్కస్ చేయడానికి అవసరం ఉన్నదండి. ఏమిటంటే, శంకరాచార్య వారు కాశీ వెళ్తున్నారు, 4 శిష్యులతో కాశీ వెళ్తున్నారు. అప్పుడు ఎదురుగా ఒక 4 కుక్కలతో ఒక చండాలుడు వచ్చాడు. నిజంగా శంకరాచార్యుడు ఉన్నాడా, చండాలుడు వచ్చాడా అన్నటువంటి ఆలోచన కన్నా అక్కడ ఒక జ్ఞాని యొక్క ఆలోచన ఎలా పనిచేసేది ఆ సమాజంలో, ఈ గత 300 సంవత్సరాల్లో జరిగిన చరిత్రలో మానవుడిలో ఎటువంటి మార్పు వచ్చింది, అంతకుముందు మానవుడి మేధస్సు ఎలా పనిచేసేది అన్న దాని మీద దృష్టి సారిస్తే ఆ శంకరాచార్యులు, శంకర భగవత్పాదులు వారు ఒకే మాట అన్నారండి, చాండాలు వస్తు సతత్విజ వస్తు గురురిత్యేష మనీష మమ అన్నారు. ఇంత నాలెడ్జ్ ఉన్న నీవు చండాలుడివైనా నా గురువుతో నాకు సమానమని పాదాభివందనం చేశారు. అంటే వర్ణ వ్యవస్థలో అంటరానితనం కొన్ని 1000 సంవత్సరాల నుంచి హిందూ సమాజంలో ఉంది అనేటువంటి వ్యక్తులకు అది లేదు అని ఇంతకంటే పెద్ద తారణం ఏదైనా దొరుకుతుందా? అలాగే ఈ వర్ణ చతుర్వర్ణ వ్యవస్థలో మనుషులు ఒక మత ఒక వర్ణం నుంచి ఇంకో వర్ణానికి మారిన సంఘటనలు కొన్ని వందల ఘటనలు ఉన్నాయి. ఆత్రేయ రిషి వాజ్ ఎ సన్ ఆఫ్ ఎ దాస ఆర్ ఎ క్రిమినల్ బట్ బికేమ్ ఎ బ్రాహ్మిన్ ఆఫ్ హైయెస్ట్ ఆర్డర్ అండ్ రోట్ ఐత్రేయ బ్రాహ్మణ అండ్ ఐత్రేయ ఉపనిషత్. ఐత్రేయ బ్రాహ్మణ ఇస్ కన్సిడర్డ్ టు బి ఎ క్రిటికల్ టు అండర్స్టాండ్ రిగ్వేద. సిమిలర్లీ ఐలష ఋషి ఎ సన్ ఆఫ్ ఎ దాసి గ్యాంబ్లర్ ఆఫ్ ఎ లో క్యారెక్టర్. ఇక్కడ కులం లేదండి, లో క్యారెక్టర్ అంటే వాడి గుణాలను చెప్తున్నాడు. హౌఎవర్ హీ రీసెర్చ్డ్ ఆన్ రిగ్వేద అండ్ మేడ్ సెవరల్ డిస్కవరీస్. నాట్ ఓన్లీ వాజ్ హీ ఇన్వైటెడ్ బై రిషీస్ బట్ ఆల్సో మేడ్ ఆచార్య యాజ్ పర్ ఐత్రేయ బ్రాహ్మణ 2.19. సత్యకామ జావాలి హూ వాజ్ సన్ ఆఫ్ ఎ ప్రాస్టిట్యూట్. అగైన్ హియర్ నాట్ ద కాస్ట్, ప్రాస్టిట్యూట్ ఈజ్ నాట్ ఎ కులం, ఇట్ ఈస్ ద గుణ అండ్ ద వర్చ్యూ ఆఫ్ ఎ పర్సన్ ఫర్ హిజ్ ఫర్ హర్ లైవ్లీహుడ్ దట్ వాస్ షీ వాస్ డూయింగ్ బట్ బికేమ్ ఎ బ్రాహ్మిన్ బికాస్ ఆఫ్ హిజ్ ఎబిలిటీ టు యాక్సెప్ట్ ద ట్రూత్. దట్ వాస్ ద గుణ ఇన్ సైడ్ హిమ్. పరిషద్ వాజ్ సన్ ఆఫ్ ఎ కింగ్ దక్ష బట్ బికేమ్ ఎ శూద్ర. ఫర్దర్ హీ డిడ్ తపస్య టు అచీవ్ ఆఫ్టర్ రిపెంటింగ్ యాజ్ విష్ణు పురాణ్. హ్యాడ్ తపస్య బీన్ బ్యాండ్ ఫర్ శూద్ర అండ్ యాజ్ పర్ ద ఫేక్ స్టోరీ ఆఫ్ ఉత్తర రామాయణ్ హౌ కుడ్ పరిషద్ డూ సో. అనదర్ క్వశ్చన్, నిభాగ ఎ సన్ ఆఫ్ కింగ్ నిషాద బికేమ్ ఎ వైశ్య అండ్ మెనీ ఆఫ్ హిస్ సన్స్ బికేమ్ క్షత్రియ యాజ్ పర్ విష్ణు పురాణ్. ఇలా సంఘటనలు, చాలా సంఘటనలు. రావణ్ వాజ్ బోర్న్ యాజ్ ఎ పౌలస్ ఫర్ పౌలస్య ఋషి హూ ఇస్ ఎ బ్రాహ్మన్ బట్ బికేమ్ ఎ రాక్షస్. సో ఈ డిగ్రేడేషన్ అండ్ అప్గ్రేడేషన్ ఆఫ్ వర్ణ సిస్టమ్ ఈజ్ ప్రైమరీలీ వెరీ ప్రిడామినెంట్ ఇన్ హిందూ రిలీజియన్ ఫర్ ఏజెస్ టుగెదర్, ఈ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్. బట్ దేర్ వాజ్ నెవర్ ఎ డిస్క్రిమినేషన్ ఆఫ్ ఎ క్యాస్ట్ ఆర్ డిస్క్రిమినేషన్ ఆఫ్ ఎ ఇండివిజువల్ విచ్ ఇస్ వెరీ ఇన్హ్యూమేన్ ఆస్పెక్ట్. కానీ గత 300 సంవత్సరాల చరిత్రలో జరిగిన డిస్క్రిమినేషన్ వల్ల హిందూ మతానికే ఒక పెద్ద మాయని మచ్చగా తయారై చాలామంది మానవత్వాన్ని మరచిపోయి విద్వేషాలు పెంచుకునే స్థాయికి ఆ ఈ యొక్క సంఘటనలు దారితీశాయి. వీటి వల్ల ఎంతోమంది వ్యక్తులు అవమానాలకు గురయ్యారు. వాటన్నిటినీ సరిచేయాల్సిన బాధ్యత సభ్య సమాజం మీద, నేటి సమాజం మీద ఉంది. కానీ ఇవాళ్టికి కూడా కొన్ని సందర్భాలలో, కొన్ని సంఘటనలలో ఈ వివక్ష అనేది జరుగుతూనే ఉన్నదండి. ఈ వివక్ష మీద మనం ఎంత మాట్లాడినా దానికి ఎండ్ అనేది ఉండదు. అయితే ఇక్కడ ఈ కాల్ ఫర్ చేంజ్ అన్న చోట కొంతమంది వ్యక్తులు దీని మీద పాపం వాళ్ళ జీవితాల్ని త్యాగం చేసి ఇంత ధ్యేయంగా పెట్టుకొని పనిచేసిన మహానుభావుల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తప్పకుండా ఒకరు. వారి జీవితంలో వారికి ఉన్న మేధో సంపత్తికి, వారికి ఉన్న నాలెడ్జ్ సిస్టమ్కు భారతదేశంలో ఆ కాలంలో సాటి ప్రొఫెసర్స్ కూడా ఒక కామన్ రూమ్లో మంచినీళ్లు షేర్ చేసుకోవడానికి కామన్ ట్యాంక్ నుంచి తాగనిచ్చేవారు కాదు. అది చాలా నిందనీయమైన ఘటన. అటువంటి ఆలోచన ఎవరు చేసినా తప్పే. ఎందుకంటే మానవులందరూ ఒక జాతి, ఒక సమాజం. అటువంటి వ్యవస్థను ప్రోత్సహించడం చట్టపరంగా నేరమా కాదన్న తర్వాత సంగతి అండి. మానవ ధర్మం ప్రకారం ఒక మానవీయ కోణంలో చాలా తప్పు. అయితే ఈ పొలిటికల్ అవేకనింగ్ తీసుకొచ్చి ఈక్వాలిటీ తేవాలి అని ప్రయత్నం చేసే వారిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మొదటి శ్రేణిలో ఉంటారు. అయితే ఇక్కడ అంబేద్కర్ గారు ఒక ప్రత్యామ్నాయాన్ని కూడా ఆలోచించుకున్నారండి. యాజ్ పర్ ఈ సిద్ధాంత వ్యాసం ప్రకారము, అంబేద్కర్ గారి జీవిత చరిత్ర ప్రకారం కూడా. అయితే అన్ఫార్చునేట్లీ అంబేద్కర్ గారు కూడా ఒక వ్యవస్థలోని జుగుప్సాకరమైన పరిస్థితులకు ఒక విచలితమైన ఆలోచనలతో వాటి ఇంప్రెషన్ చాలా ఇంప్రెషన్ అంటే బ్యాడ్ ఇంప్రెషన్ ఆయన మీద పడి దాని నుంచి ఎలాగైనా పక్కకు రావాలి, దీన్ని మార్చాల్సిన అవసరం నాకున్నదా, దీని నుంచి నేను దూరంగా ఉంటే సరిపోలేదా అన్నటువంటి ఆలోచనకు అంబేద్కర్ గారు రావడం జరిగింది. వారి చరిత్ర, వారి జీవిత చరిత్ర అంబేద్కర్ గారు ఈ ఆలోచనతో ఈ రిలీజియన్ను సమాజాన్ని బాగు చేసి ఎంతకాలం ఒక మానవ జీవితంలో నేను దీన్ని సాధించగలనా, దీని నుంచి పక్కకు ఉండి ఈ హ్యూమిలియేషన్ నుంచి కనీసం నేను తప్పించుకోగలిగితే నాకు సరిపోతుందేమో అన్నటువంటి ఆలోచనలో అంబేద్కర్ గారు మత మార్పిడి గురించి ఆలోచించడం జరిగింది. ఆఖరు చరమాంకంలో అన్ని మతాలని చూశారండి. యాజ్ పర్ దిస్ రిపోర్ట్ అంబేద్కర్ లవ్డ్ క్రిస్టియన్ టీచింగ్. హీ వాజ్ డివోటెడ్ స్టూడెంట్ ఆఫ్ బైబిల్ అండ్ పొసెస్డ్ లార్జ్ కలెక్షన్ ఆఫ్ బిబ్లికల్ లిటరేచర్. ఇన్ హిస్ కంపారిటివ్ స్టడీ ఆఫ్ రిలీజియన్స్ హీ కన్ఫెస్డ్ దట్ క్రైస్ట్ క్యాప్టివేటెడ్ హిమ్ విత్ హిస్ లవ్ టువర్డ్స్ పూర్ అండ్ మార్జినలైజ్డ్ క్రిస్టియానిటీ ఆల్వేస్ టు ద అప్రెస్డ్ డౌన్ ట్రోడెన్ ఇట్ హెల్ప్డ్ పీపుల్ ఎస్పెషల్లీ దళిత్ అండ్ అన్టచబుల్స్ టు ఫైండ్ అన్ ఐడెంటిటీ టు లివ్ ఎ బెటర్ లైఫ్ అని రాసుకుంటూ వచ్చి Christian missionaries wanted to convert upper castes and to establish educational institutions. He also saw that the Christianity of South India observed caste system in its churches. Hence Ambedkar, though he liked Christ's teachings, yet he rejected Christianity as a solution for caste system. Endukante aa mahanubhavudu jeevithamlo padda kashtalaku tana humiliation ku ee vyavasthane maarudamu annatuvanti drudha sankalpamto 40 సంవత్సరాల పైన ఈ వ్యవస్థతో పోరాడి ఆఖరుకు దీన్ని బాగు చేయడం కన్నా నేను ఇంకొక మార్గం చూసుకొని ఈ హ్యూమిలియేషన్ లేకుండా ఈ మతాన్ని వదిలేస్తే పోలేదా అన్నటువంటి ఆలోచనకు వచ్చి అన్ని మతాలు చూశారండి అంబేద్కర్. హీ సా ఇస్లాం ఆల్సో. రెఫరింగ్ టు ముస్లిం రిలీజన్ అంబేద్కర్ సెడ్, ఇఫ్ దెర్ ఇస్ ఎనీ పీపుల్ విత్ హూమ్ రిలీజియస్ సెంటిమెంట్ అండ్ ప్రాక్టీసెస్ మేక్ ఇట్ ఎక్స్ట్రీమ్లీ రిస్కీ టు ఇంటర్ఫియర్ దే ఆర్ ద ముస్లిమ్స్. Due to their aggressive nature, they are unable to form universal brotherhood for people. And if at all there is a brotherhood of people, then it is the brotherhood of Muslim alone. Ambedkar said, there are many sects among them and the bond of one single religion has hardly helped forge any unity among them. Many have been killed in the Shia-Sunni riots in Lucknow through Muslim religion. Even if it is Islam, he never been unifying force. Ambedkar was always looking for a యూనిఫైయింగ్ ఫోర్స్, మనిషిని మనిషిగా కలిపే సమాజం ఎక్కడున్నది అన్నటువంటి ఆలోచనలోనే ఉన్నారు. సిక్కిజం హ్యాడ్ సర్టన్ పాజిటివ్ యాటిట్యూడ్ యాజ్ పర్ అంబేద్కర్. హీ ఎగ్జామిన్డ్ వెదర్ సిక్కిజం కుడ్ అష్యూర్ ద డిగ్నిటీ ఆఫ్ అన్టచబుల్స్. హీ మెట్ మెనీ సిక్ లీడర్స్. దే థాట్ అంబేద్కర్ వుడ్ కన్వర్ట్ ఇన్ టు సిక్కిజం. దేర్ ఫోర్ సర్దార్ దిలీప్ సింగ్ డెబ్రాయ్ డోబ్రి, ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ గోల్డెన్ టెంపుల్ మేనేజింగ్ కమిటీ, వైడ్ అంబేద్కర్ సేయింగ్ దట్ సిక్కిజం ఫుల్ఫిల్స్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ అంబేద్కర్ ఇన్ వ్యూ ఆఫ్ కన్వర్జన్. The Sikh religion is monotheistic and all loving and provides for equal treatment of all adherents. This made Ambedkar to think about Sikhism. For this very purpose, on 30th January 1936, he attended Sikh Bhajan. In April 36, he went to attend Sikh mission conference. Conference was well attended by Sikhs and depressed class of people from Punjab, Kerala, Madhya Pradesh, Uttar Pradesh. There was blah, blah, blah. He went in. Dr. Ambedkar replied that he approved the principle of equality but had not made up his mind to which religion to follow. He observed Jainism too. Finally, Ambedkar has approached Buddhism. According to Ambedkar, Buddhism was a true religion because it led to a life guided by three principles. Buddhism displayed a ray of hope and light for all communities. He contended that Buddha sought to raise social status of the servile classes and he believed in the necessity and urgency of the social and religious reforms. So deen meeda finally he has taken Buddhism. Ikkada jarugutunnadi entante Ambedkar garu Buddhism teesukunna ikkada moodu amshalni mana mukhyanga ee religious conversions lo pramukhanga moodu amshalni mana prastavinchalandi. మనిషికి రిలీజియన్ ఎందుకు కావాలి? రెండవది, ఆ అవసరం ఉన్నదా? మూడవది, దానివల్ల సమాజానికి మేలేంటి? స్పిరిచువల్ కన్వర్షన్, ఒక స్పిరిచువల్ థాట్ ప్రాసెస్ కోసం ఎవరైనా ఒక మతాన్ని, ఒక సిద్ధాంతాన్ని ఫాలో అయ్యారనుకోండి, అది వారి పరిధిలోనే ఉంటుంది. వారి వల్ల వారు ఒక సిద్ధాంతాన్ని ఫాలో అయినందువల్ల సమాజానికి కానీ దేశానికి కానీ ఎటువంటి నష్టము వాటిల్లదు. రిలీజియస్ కన్వర్షన్, ఒక మతం నుంచి మతానికి మారాయి అంటే, స్పిరిచువల్ కన్వర్షన్ అంటే ఒకే మతంలో రకరకాల హౌసెస్ ఉన్నాయి. హిందూ మతంలోనే రకరకాల సిద్ధాంతాలు ఉన్నాయి, ద్వైత, అద్వైత, నిర్గుణ, సగుణ, బ్లాబ్లాబ్లా. రిలీజియస్ కన్వర్షన్, ఒక మతం నుంచి ఇంకో మతానికి మారారనుకోండి, కొన్ని సోషల్ నార్మ్స్, కొన్ని సోషల్ స్టేటస్లు, కొన్ని పద్ధతులు, ప్రొసీజర్స్ మారుతారు. వాటి వల్ల కూడా సమాజానికి కానీ దేశానికి కానీ లాభము నష్టము రెండు ఉండవు. ఎంతవరకు అంటే అది వ్యక్తిగతంగా ఉంటుంది. కాబట్టి అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని మతాన్ని పక్కకు పెట్టి అన్న ఉద్దేశం ఏమిటంటే ఇది, యు బీ సెక్యులర్. సెక్యులర్ అంటే ఒక మతాన్ని ద్వేషించు, ఒక మతాన్ని దగ్గర తీయని కాదు. మతాన్ని రాజకీయాల్లో, పొలిటికల్ స్పేస్లోకి, సోషల్ స్పేస్లోకి మతాన్ని రానియద్దు అని. ఇక్కడ ఏం జరుగుతోంది, ఈ స్పిరిచువల్ రిలీజియస్ కన్వర్షన్స్ అన్నవి వ్యక్తిగత అంశాలు అయిపోతే వాటిని ఎగదోసి స్వార్థ ప్రయోజనాల కోసం సమాజాల మీద జరిగితే శక్తులు, కుహానా శక్తులు ఇవాళ మన సమాజంలో ఉన్నాయి. అటువంటి సమాజంలో అటువంటి వ్యక్తుల మీద దండయాత్ర చేసి వారి ఆలోచనలకు ప్రజలు దాసోహం అనకుండా తిరగబడాల్సిన రోజు ఇవాళ మనకు రావాల్సిన అవసరం ఉన్నది. సో ముఖ్యంగా ఏమిటంటే, ఈ సిద్ధాంత వ్యాసం మొత్తంలో బేసిక్గా ఒక తప్పుడు అని అనను, ఒక అవగాహన రాహిత్యంతో కొన్ని అపోహలతో అజంప్షన్స్ తీసుకున్నారు. ఈ వ్యాసకర్త ఎవరైనా కూడా అటువంటి అపోహలతో ఈ వ్యాసాన్ని తీసుకుని దీన్ని ఆఖరుకు ఒక సోషల్ పొలిటికల్ సిస్టమ్కు ముడిపెట్టడానికి ప్రయత్నం చేశారండి ఈ పుస్తకంలో. ఇది ఎంతవరకు సత్యము, దీనివల్ల ఈ పిహెచ్డి సిద్ధాంతం వల్ల సమాజానికి ఏం ఉపయోగపడుతుంది అన్న దాని మీద గత గంట సేపు 40 నిమిషాలు జరిగిన డిస్కషన్లో మనము ఒక అంచనాకు రావచ్చు. ఇటువంటి సత్యదూరమైన అపోహలతో కూడిన, అజంప్షన్స్తో కూడిన రిపోర్ట్స్ను సాధ్యమైనంత వరకు అప్రూవ్ చేసే ఒకసారి ఆలోచిస్తే సమాజానికి ఉపయోగపడే రిపోర్ట్స్ తయారవుతాయని నేను అభిప్రాయపడుతున్నాను. కానీ వీటన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ రిలీజియన్ షుడ్ బి కెప్ట్ అసైడ్ ద పొలిటికల్ స్పియర్ అన్నదాన్ని సమర్థిస్తానండి. ఎందుకంటే ఒక హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ మీద సోషల్ గ్రోత్తో, కామన్ అండ్ ఈక్వాలిటీ స్పిరిట్తో ఉన్న సమాజం తయారు కావాలి అంటే అటువంటి సమాజమే ఉండాలి. కొన్ని సంఘటనలు చూస్తే భారత సమాజంలో అటువంటి వ్యవస్థ ఉండేది అని రుజువు అవుతోంది. కానీ ఇవాల్టి మేధావుల్లో చాలామందికి షార్ట్ సైట్, దూరం ఉన్నది కనపడదు. 300 సంవత్సరాల చరిత్ర దాటి మనం చరిత్రగా ఒప్పుకోవడానికి మనం సిద్ధపట్టలేదు. ఈరోజు కార్యక్రమాన్ని ఇంతటితో ముగిద్దాం. తిరిగి April 24 సోమవారం రాత్రి భారత కాలమానం ప్రకారం 9:30 మన దేశం మన రాజ్యం కార్యక్రమంలో తిరిగి చర్చలో 24 భారతదేశం బార్డర్స్ అయిన కాశ్మీర్, భారతదేశానికి 10 సంవత్సరాల్లో జరిగిన సంఘటనల నేపథ్యంలో ఈ పర్టికులర్ బెల్ట్ లోనే మనకు సమస్యలు ఎందుకున్నాయి అన్నటువంటి ఆలోచనలతో మనుషుల యొక్క ఆలోచన విధానాన్ని భారత జాతీయవాద దృక్పథంలో వచ్చే 2 విశ్లేషణ కార్యక్రమాలని శ్రోతలు ఆదరిస్తారని ఆశిస్తూ ఆ రోజు డిస్కషన్స్ లో పాల్గొనడానికి తమ అమూల్యమైన ఆలోచనలను మన సమాజంలో మన మైండ్ మీడియా శ్రోతలతో పంచుకోవడానికి ఎవరైనా కూడా పార్టిసిపేట్ చేయాలన్న ఇంట్రెస్ట్ ఉంటే మైండ్ మీడియా వెబ్సైట్ ద్వారా కానీ ఆజాద్ హింద్ ఫౌజ్ 1943@gmail.com azadhindfauz1943@gmail.com అకౌంట్ ద్వారా కానీ సంప్రదిస్తే ఆ చర్చలో వారిని లైవ్లో చర్చలో పాల్గొనే అవకాశాన్ని కల్పించడానికి మైండ్ మీడియా తరఫున వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది. భారతదేశ చరిత్రలో కాశ్మీర్ అనేది చాలా ప్రాముఖ్యమైన అంశం. దాన్ని మనందరము మర్చిపోయేటువంటి వ్యవస్థగా తయారవుతోంది. ఆ ప్రమాదం రాకముందే భారత జాతి మేల్కొంటుందని ఆశిస్తూ ఈ చర్చను ఇంతటితో ముగిస్తున్నాం. జై హింద్. థ్యాంక్ యూ.
ఇంతవరకు మీరు విన్నారు నగేష్ పంచాగ్నుల్లా గారి మన దేశం మన రాజ్యం కార్యక్రమం. ఈ కార్యక్రమంపై మీ సలహాలు, సూచనలు, ప్రశంసలు, విమర్శలు మా వెబ్సైట్ www.myinmedia.com గానీ మా ఫేస్బుక్ గ్రూప్లో గానీ తెలియజేయగలరు. స్టే ట్యూన్ ఫర్ మోర్ ఎగ్జైటింగ్ ప్రోగ్రామ్స్. థ్యాంక్ యూ.
అందరికీ నమస్కారం. నేను మీ అంజనా సౌమ్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ఇప్పటి వరకు మీరు విన్నారు నగేష్ పంచాగ్నుల గారి మన దేశం మన రాజ్యం కార్యక్రమం. ఏప్రిల్ 21, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.